రికార్డ్ చేస్తున్నాను.
సో డివైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి తేడా మళ్ళీ ఒకసారి చెప్తాను, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో గుడ్ లో గుడే ఉంటుంది, బ్యాడ్ ఉండదు, బ్యాడ్ మీ శత్రువు అయిపోతుంది. అలాగే మిగతా ఎనర్జీస్ అన్ని మీ శత్రువులు అవుతాయి, కేవలం గుడే మీకు మిత్రుడు అయిపోతుంది. దీనివల్ల మీ లైఫ్ దరిద్రంగా ఉంటుంది. గుడ్ ఉంటే గుడ్డు బ్యాడు డివైన్ మూడు కలిసి ఉండాలి. డివైన్ అంటే దైవం, అంటే దైవశక్తి అంటే నేను ఇచ్చిన డెఫినేషన్, పరమాత్మ నాకు చెప్పింది ఏంటంటే దైవశక్తిలో మూడు గుణాలు ఉంటాయి, పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్. ఈ మూడు వ్యతిరేకాలు కలిసి కట్టుగా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఇంకా ఏకమైపోయి ఉంటాయి. దాన్నే దివ్యశక్తి, స్వచ్ఛమైన శక్తి అంటారు అని చెప్పాడు. కాబట్టి కావాలంటే చూడండి, ఫ్యాన్లు అన్నింటిలో కూడా పాజిటివ్ నెగిటివ్ కలిసే ఉంటున్నాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటేనే బాడీ నడుస్తుంది మూడు. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి దయచేసి మీ ఇష్టం, మన నోటి మాటలే మన నుదుటి రాత్రులు కాబట్టి కరెక్ట్గా మాట్లాడండి, దివ్యమైన పదాలు వాడండి. దివ్యమైన పదాలు అంటే ఏంటి ఇక్కడ? పాజిటివ్ కూడా డివైనే, నెగిటివ్ కూడా డివైనే, న్యూట్రల్ కూడా డివైనే, ఏ పదం వాడినా డివైనే. సో మూడు 33% రేషియోలో పెట్టుకోండి. 33% ఉండవలసిందే పాజిటివ్, నెగిటివ్ 33, న్యూట్రల్ 33, మొత్తం మూడు ఉండవలసిందే. సో కాబట్టి అన్నదాత సుఖీభవ అనేది కొద్దిగా అప్డేట్ చేసి, అప్డేట్ వర్జన్ ఉండాలి కదా. 2G ఫోన్ ఎన్రోల్ వాడతారు, 3G 4G 5G రావాలి మీరు. సో కొత్త వర్జన్ ఏంటి? అన్నదాత కొద్దిగా డివైన్ బావా, దైవీ బావా, ఏదో కొత్తగా ఆ ఫ్రేమ్ చేయండి కరెక్ట్గా, దైవీ బావా ఏదో ఒకటి. సో అన్నదాతకు దైవం తోడు ఉండాలి, అది మన అర్థం, ఓకేనా? సో నేను నిన్న ఇవాళ మీకు చెప్పింది ఏంటంటే ధర్మం గురించి చెప్పాను. ధర్మం అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధర్మం అనే డెఫినేషన్ ఇచ్చారు, కానీ ఒరిజినల్ ధర్మం ఒకటి ఉంది, అది ఎప్పుడు మారదు, అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఆ ధర్మం ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉండడము, అది ధర్మం అంటే, ఓకేనా? సో ధర్మం అని చెప్పాను పొద్దున్న మీకు అనారోగ్య విషయంలో కొద్దిగా క్లియర్గా చెప్పాను, అవునా? మీ సమస్యలన్నిటికీ కారణం ఇది ద్వంద్వంలో ఉండడం, నేను నువ్వు అనే విభజనలో ఉండడం వల్లనే ఈ సమస్యలకు కారణం అన్నాను. పరిష్కారం ఏంటి? నేను నువ్వు కలిసి ఏకమైపోవడం, ఒకటే. ఇంకా నేను లేడు, నువ్వు లేడు, నేను కూడా లేదు, ప్యూర్ స్వచ్ఛమైంది. నిస్వార్థం కాదు ఇది, స్వార్థం కాదు, స్వార్థం నిస్వార్థం యొక్క కలయిక. స్వార్థంలో నేనే ఉంటుంది, నువ్వు ఉండదు. నిస్వార్థంలో నువ్వు ఉంటాడు, నేనుండడు. కానీ ఇది నేను చెప్పేది నేను నువ్వు యొక్క కలయిక, స్వార్థం నిస్వార్థం యొక్క కలయిక, పాజిటివ్ నెగిటివ్ యొక్క కలయిక, ఏదైనా కానివ్వండి, ఓకేనా? అన్నిటి యొక్క కలయిక ఒకటే, ఇంకా రెండు లేవది. ఆ దాని గురించి చెప్పాను పొద్దున, మిస్ అయిపోయిన వాళ్ళు కర్మ, మనం ఏం చేయలేము. సో ఏం పర్వాలేదు, నా వెబ్సైట్లో పెడతాను, ఆడియోస్ వినొచ్చు. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే పెద్ద సమస్య, మీకున్న పెద్ద సమస్యలలో ఒకటి ఆ అనారోగ్యము, దాని గురించి చెప్పేశానుగా. రెండవది బాంధవ్యపరమైన సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? పిల్లల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల ఉన్నాయా లేవా? మీ అందరికి ఉన్నాయా? సో అలాగే ఇతరుల వల్ల, పక్క వాళ్ళ వల్ల, వీటన్నిటి వల్ల మనకు సమస్యలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? సో ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి, డీలింగ్ మనం తెలుసుకోవాలి. సో మామూలుగా ఏ సంస్థ వాళ్ళైనా చెప్పేది ఏంటంటే మీరు సమస్య రాగానే ఆ సమస్యను, ఆ సమస్యకు కారణమైన వాళ్లను తిట్టకండి అంటున్నారు చాలా మంది. ఆధ్యాత్మికంలో ఉన్న ముఖ్యంగా చాలా ఆల్మోస్ట్ అన్ని సంస్థలు చెప్పేది ఏంటంటే తిట్టద్దు, తిడితే కర్మ అంటుకుంటుంది, పాపం వస్తుంది, ఈ శక్తి అక్కడికి వెళ్ళిపోయి ఈమె తిట్టాను అనుకో, బయటికి మాత్రం ఈ లోపల మాత్రం దొంగ అని తిట్టాను అనుకో, అదేమైంది అక్కడికి వెళ్ళిపోయి ఆమె నన్ను తిడుతుందట. సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, మీరు తిట్టుకుంటే కర్మ అంటుకుంటుంది అని అందరు చెప్తున్నారు, విన్నారు లేదా మీరందరూ? సో ఇప్పుడు మరి ఏం చేయాలి? ఈ తిట్టుకోవడం మీరు తిట్టుకుంటున్నారు, ఇది ఆటోమేటిక్ గా లోపల జరుగుతుందా? తెలియకుండా కాదు, తెలిసే తిట్టుకుంటున్నారు, మీరు ఆపలేకపోతున్నారు, అంటే మీ చేతిలో లేదు, ఆటోమేటిక్ గా తిట్లు వచ్చేస్తున్నాయి, ఎంత ఆపుకుందామన్నా ఆగట్లే, అవునగా? అదేగా మీ బాధ, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, మీ ఆయన కూడా కావచ్చు, ఎంత పతివ్రతలు అనుకున్నా తిట్టకుండా ఉండలేదు. ఎస్సాను బయటికి మాత్రం మేము పతివ్రతలు అండి, నిజంగా తిట్టుకుంటున్నారు లేదా చెప్పండి, ఉన్న విషయం నేను చెప్పలే, ఇంకా నేను చెప్పలేదు, నేను ఎక్కడ చెప్పాను, ఇంకా మాది మొదలెట్లేదు. మామూలుగా మీరు ఎందుకు తిట్టుకుంటున్నారు లేదా లోపల? కొందరైతే బయటగా తిడతారు, అది వేరే సంగతి. లేడీ డామినేటెడ్ హౌస్ అయితే డైరెక్ట్ తిడతారు, జెంట్ డామినేటెడ్ హౌస్ అయితే చచ్చుకుంటూ లోపల తిట్టుకుంటారు, ఏం చేస్తారు? బయట తిట్టలేరుగా, కొట్టాడండి పోయి. సో లోపల తిట్టుకుంటున్నారు, మరి తిట్టుకుంటే ఏమొస్తుంది? మనశ్శాంతి అయిందా? కర్మ అంటుకుంటుందటండి అందరు చెప్తున్నారు. సో కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ మనం మొదలవుతుంది అవునా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సపోజ్ నేనే ఉన్నాను, సపోజ్ మీ అందరినీ ఇబ్బంది పడి నీ అబ్బా అంత ఇచ్చాను ఎగ్జాంపుల్, పర్లేదా? అంటే ఇట్లా మరి ఇదే కదా మీ ఇంట్లో జరిగేది, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అవునా. నీ అబ్బా అనగా ఎంతమంది కోపం వచ్చింది, వచ్చిందా లేదా? కొద్దిగానే వచ్చి ఉంటుందిగా. వీడు ఆధ్యాత్మిక క్లాస్ అని చెప్పి నీ అబ్బాయి తిట్టాడు కోపం వస్తుందా లేదా? సో రాగానే ఏం చేయాలి? కొట్టేస్తారా? దొంగ నాకంగా తిట్టేసి కొట్టేసి చంపేస్తారేమో నన్ను అవునా. ఏదైనా చేయొచ్చు. సో ఒక్కొక్కరు సరే, నేను మాస్టర్ అంటే అది వేరే, మామూలుగా ఎవరైనా తిడితే మాత్రం ఊరుకుంటారా మీరు? ఊరుకోరుగా. మీకంటే కొద్దిగా పీరికోడ్లాగా అనిపిస్తే రివర్స్ తిరుతారు, కొడతారు, ఏదో చేస్తారు, ఆఖరికి వాడిని జైల్లో వేస్తారు, ఏదో పని చేస్తారు అవునా. సో మామూలుగా కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టి ఎక్కడ జరుగుతుందో ముందే తెలుసుకోవాలి. ఒక తిట్టు మీ దగ్గరకు వచ్చింది, ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, ఏదైనా ఒకటి మీ దగ్గరకు వచ్చిందంటే అది ఎక్కడ జరుగుతుందో క్రియేషన్ డిపార్ట్మెంట్ మీరు తెలుసుకోవాలి ముందు. ఆల్రెడీ నేను నిన్న మీకు చెప్పాను, ఏమని చెప్పాను, పత్రిసారి ఏం చెప్పాడు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. సో మీరే ఏదో అనుకున్నారో దానివల్ల నా దగ్గర నుంచి నీ అబ్బా అనే పదం మీరు అట్రాక్ట్ చేశారు. మీ తలరా ఎక్కడ ఉంది సంథింగ్ మీ లోపల. సో మీ లోపలనే ఏదో సంథింగ్ 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 ఏదో జరిగింది. మీ లోపల ఒక మ్యాగ్నెట్ లాగా ఉంటారు మీరు అందరు, మ్యాగ్నెట్స్. మీకు తెలియకుండానే మీరు ఒక మ్యాగ్నెట్, మీరే అట్రాక్ట్ చేస్తుంటారు పరిస్థితులను. సో ఆ మ్యాగ్నెట్ ఎక్కడుంది, ఎక్కడ జరుగుతుంది అంతా మీరు తెలుసుకోవాలి, ఓకేనా. సో మామూలుగా అజ్ఞానులు అయితే ఏం చేస్తారు, బాహ్యంగా ఉన్నవాడినే తిరుతారు. తిరుతారు లేదా? నువ్వు నన్ను తిడతావని సంగతి చెప్తా అని బయట అంటారు, లేదా లోపల తిట్టుకుంటారు. ఇది మామూలు అజ్ఞానులుగా ఉన్న ఆత్మలు చేయాల్సిన పని. కానీ మీరు మామూలు మనుషులా అజ్ఞానులా? జ్ఞానులు అవునా? బ్రహ్మజ్ఞానులు అబ్బా, ఏం బ్రహ్మజ్ఞానమో. సో మీరు బ్రహ్మజ్ఞానులు అవునా? సో బ్రహ్మజ్ఞానానికి దగ్గర అవుతున్నారు. సో ఆత్మజ్ఞాని అంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలి, మామూలు ఆత్మలాగా మామూలు మనుషుల్లాగా బిహేవ్ చేయకూడదు, కొద్దిగా కొత్త సాధన చేయాలి, ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు కాబట్టి మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఒక ప్రాబ్లం ఒకరు తిట్టంగానే ఏం చేయాలి, ఇంతవరకు మీరు బాహ్యంగా ఒకడు సపోజ్ నేను తిట్టంగా నన్ను కారణం అనుకున్నారు, వీడి వల్ల నాకు ఈ బాధ వచ్చింది అని ఏం చేశారు, తిట్టుకుంటూనే ఉన్నారు నన్ను అవునా. దీనివల్ల ఏమైనా సమస్య పరిష్కారం వచ్చిందా? ఎంతవరకు ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సో సమస్యకు పరిష్కారం రావట్లేదు అంటే ఏంటి, మీరు రాంగ్ డీల్ చేస్తున్నారు. మీరు మూలం దగ్గరికి వెళ్ళలే, ఆకులను దెంపారు. ఆకు దెంపితే ఏమవుతుంది, ఇంకో ఆకు. మనం విత్తనాన్ని తీసేస్తే వేర్లతో సాపీకేస్తే మళ్ళీ వస్తుందా? సో వేరేంటి, ఇక్కడ విత్తనం ఏంటి అది తెలుసుకోవాలి, అక్కడికి ప్రయాణం చేయాలి, ఓకేనా. ఏం చేయాలి, సపోజ్ నేను తిట్టంగానే మీకు కోపం వస్తుందా రాదా? వస్తుందిగా, మామూలుగా రావాలి, వస్తుంది కూడా, మనుషులు కాబట్టి ఉపకారం తింటున్నారు కాబట్టి. సో డెఫినెట్గా కోపం వస్తుంది, ఓకేనా. సో కోపం రాగానే ఏం చేయాలి, ఆ మంటను పట్టుకొని ఈ కోపానికి కారణం బాహ్యమైన వ్యక్తిని పక్కన పెట్టాలి. సపోజ్ నేను నన్ను పక్కన పెట్టాను, కొంచెం తిట్టుకోండి పర్లేదు, నన్ను తిట్టేసుకొని పక్కన పెట్టేయండి, పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి దీనికి కారణం ఎక్కడుంది, నేనే మ్యాగ్నెట్ను, నేనే అట్రాక్ట్ చేశాను, ఎక్కడ నా లోపల ఏముంటే శ్రీధర్కు తిట్టాలనిపించింది అని మీరు లోపలికి ప్రయాణం చేయాలి. లోపలికి ప్రయాణం చేస్తే ఆ మూలం దగ్గరికి మీరు వెళ్తారు. ఆ మూలమేంటి తలరాత. ఏంటా మూలం? తలరాత. మీ తలరాతలో ఆల్రెడీ ఉంది తిట్టించుకోవాలని, అందుకే నేను తిట్టగలిగాను. మీ తలరాతలు లేకుంటే నేను తిట్టగలుగుతానా? తిట్టలేనుగా. సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ టార్గెట్ ఏంటి, ఆ తలరాత దగ్గరికి వెళ్ళి అక్కడ డిలీట్ చేయాలి. సపోజ్ ఈ దరిద్ర ఫేస్కు 10 సార్లు తిట్టించుకోవాలని ఉందనుకో, ఏ కాదండి బాగుందా ఫేసు, ఏమద్దా. సో సపోజ్ ఈ ఫేస్కు ఆ తలరాతలో దరిద్ర తలరాతలో రాసుకొని వచ్చిందో 10 సార్లు తిట్టుపడాలని వాళ్ళ ఉందనుకో తలరాతలో, ఇక నాకు చూడంగానే తిట్టాలనిపిస్తుంది. ప్రాబ్లం ఎవరిది? ఆ తలరాతలు, ఆమె కూడా తెలియదు పాపం అది అవునా. మరి నా తలరాత కూడా నా చేతిలో లేదు ఉదాహరణకు, నా తలరాతలో తిట్టాలని ఉంది, ఏం జరుగుతుంది, తిట్టే వస్తుంది. నేను విక్టిమ్ నే, నేను వేదవనే, ఆమె వేదవనే, ఇద్దరు వేదవలమే, నా జీవితం నా చేతుల్లో లేదు, ఆమె జీవితం ఆమె చేతుల్లో లేదు, నా తర్వాత తిట్టాలని సడన్ గా కోపం వచ్చేసింది, ఈమె తిట్టేశాను, ఆమె తర్వాత కూడా అదే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? తలరాత దగ్గరికి వెళ్ళాలి. నన్ను ఆపలేవు కదా నువ్వు, నేను కాకుండా కూడా వచ్చి తిరుగుతాడు, మరేం చేస్తావు? సో మీ లోపలికి వెళ్ళి ఆ తలరాతను డిలీట్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? అంటే కర్మ సిద్ధాంతం నుంచి ఎలా బయటికి రావాలో చెప్తాను మీకు ఒకటి. సో ఫస్ట్ తలరాత దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మీరు అంతర్ ప్రయాణం చేయాలి, బహిర్ ప్రయాణం చేయకూడదు. అంటే ఈ నా కొడుకును నన్ను తిడతాడా, ఈ సంగతి చెప్తా, వీడిని ఎట్లా కొట్టాలి, ఎట్లా తిట్టాలి, ఎట్లా ప్రతీకారం తీర్చుకోవాలి, ఇలాంటి బుద్ధి ఉండకూడదు లోపల. ప్రతీకార వాంఛ నుంచి బయటికి రావాలి. వచ్చేసి లోపలికి వెళ్ళాలి. నా తలరాతలోనే ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్తా, లోపలికి వెళ్తా అని లోపలికి వెళ్ళడం మొదలెట్టాలి. ఓకేనా? సో లోపలికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ ఒకేసారి లోపలికి వెళ్ళలేరు కదా మీరు, న్యాచురల్ గా మంచిని చూడగానే కోపం వస్తుంది. అవునా? సో కోపం రాగా తిట్టుకుంటారు లేదా, బండ బూదులే ఇక వస్తాయి లేదా, బాగా వస్తాయి. సో చూడండి ఎంత బాగా ఒప్పుకుంటున్నారు, ఈమె మంచిదట, బండ బూదులే వస్తున్నాయట లోపల నుంచి, మంచిది ఎట్లా? సో తిట్టుకుంటుందట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? నేను చెప్పేది ఏంటంటే దయచేసి సాధ్యమైనంత వరకు తక్కువ తిట్టుకోండి బయట. ఉదాహరణకు నేను ఏదన్నా అన్నాను అనుకో, లేకుంటే మీ ఆయన ఏదన్నా అన్నాడు అనుకోండి, ఏం చేయాలి మీరు? కొంచెం వెంటనే ఉండలేరు కాబట్టి మీరు కూడా ఏదో అంటారు అని వెంటనే ఎరుకలోకి రావాలి. కాదు, ఈ ప్రాబ్లం మా ఆయనది కాదు, ఇది నా లోపల నా తలరాతలో ఏదో ఎక్కడెక్కడో ఉంది కాబట్టి ఇది జరుగుతుంది అని నేను లోపలికి వెళ్తాను. ఏం చేయండి? డోర్ లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకొని రూమ్లో కూర్చొని నేను చెప్పిన సాధన చేయండి. ఏం చేయాలి సాధన? సో రూమ్లో కూర్చొని ఏం చేయాలి? బండ బుదులు తిట్టుకోండి ఫుల్గా, ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే ఎలా. మీ ఆయన ఫోటో పెట్టుకొని ఏదైనా ఉంటే ఇక తిట్టుడే తిట్టుడు, కొట్టుడే కొట్టుడు, ఏది పడితే చేయండి. డైరెక్ట్ చేయకూడదు, ముందే చెప్తాం, మళ్ళీ రాంగ్ అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. సార్ మీరు తిట్టమన్నారు కదా సార్, డైరెక్ట్ తిట్టేసుకుంటున్నారు, డైరెక్ట్ కొట్టేసుకుంటున్నారు. నేను అది చెప్పట్లేదు, డైరెక్ట్ తిట్టారా కొట్టారా తర్వాత దగ్గర చేరలేరు, ఆ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అక్క కోపం అంతా కట్టేసారనుకో మీద, నా లోపల ఏమైనా ఉంటుందా? అయిపోయి ప్రశాంతం అయిపోతావు. కాదు, ఆ వేడిని ఉపయోగించుకొని మీరు లోపలికి వెళ్ళాలి. అది ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆకు దగ్గరే ఉండకుండా విత్తనం దగ్గరికి వెళ్ళాలి మీరు. సో కాబట్టి బాహ్యంగా కొద్దిగా పక్కన కొద్దిగా మనిషిని పక్కన పెట్టేసి ఫస్ట్ లోపలికి వెళ్ళి లోపల ఫస్ట్ తిట్టుకోండి, బాగా కసి తీరా తిట్టుకోండి. సో ఇక్కడ తిట్టుకుంటే ఏమైతుంది? అందరూ ఏం చెప్తున్నారు? కర్మ అంటుకుంటుంది అని చెప్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? తిట్టుకుంటే ఇప్పుడు సపోజ్ నేను ఈమెను తిట్టుకుంటున్నా లేదా ఆమె నన్ను తిట్టుకుంటుంది, ఏమైతుంది? లోపల ఆమె ఎక్కడో కూర్చొని నన్ను తిట్టుకుంటే ఆ ఎనర్జీ నా దగ్గరకు వచ్చేసి నాకు ఇంకా ఆమె పట్ల కోపం పెరుగుతుంది, ఇంకా అది పాపమే చెడు అని చెప్తున్నారు. మరి ఏం చేస్తారు? మీరు తిట్టుకోకుండా ఉండడం సాధ్యమా చెప్పండి? మీ చేతిలో ఉందా? సొంత భర్త తిట్టినా కోపం వస్తుందా లేదా? నువ్వు పెద్ద ఆమె చెప్తాను నీ అంత లోపుతోంది అంటే అందరూ ఒప్పుకుంటున్నారు, అందరికీ తెలుసు, అందరికీ ఉంది బాధ, అవునా? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారంటే వెంటనే బండ బూతులే వస్తున్నాయి. మంచి అనేది విచక్షణ కూడా మర్చిపోతున్నాం, ఇది మన చేతిలో కూడా ఉండట్లేదు, ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కావట్లేదు, అవునా కదా? సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే సర్టిఫికేషన్ ఇస్తున్నాను, తిట్టండి బా, ఏం కాదు కర్మ అంటది వాడిని. ఎప్పుడు అన్ని సంస్థలు తిడితే కర్మ అంటున్నాయి, ముఖ్యంగా మీ సంస్థ. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో లోపల మనసులో తిట్టుకున్నా అది పాపమే అంటున్నారు. మరి ఏం చేస్తారు? పాపం చేస్తే కర్మ పెరుగుతుందా తగ్గుతుందా? కష్టాలు పెరుగుతాయా తగ్గుతాయా? మరి తిట్టుకుంటే కర్మ పెరుగుతుంది, కష్టాలు పెరుగు, పాపం వస్తుందట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తిట్టకుండా ఉండడం సాధ్యమా? కాదు, ఇంపాసిబుల్. అది నాకైతే సాధ్యం కాలేదు. బండ బుద్ధులు ఇప్పటికీ తిట్టుకుంటే కోపం వస్తాయి, కానీ సూపర్ రిజల్ట్ వస్తుంది బయట. అబ్బా అందరు ఫేజులు ఎదుగుతున్నాయా తిట్టుకోమనగా? ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత సంతోషం, అబ్బా సార్ తిట్టుకోమని చెప్పావు, పతివ్రతలుగా ఉందామని ఎంతో ప్రయత్నం చేసినా కావట్లే, తిట్లు వచ్చేతులు బండ బుద్ధులు ఏం చేయాలి అని అందరూ. సో వీటన్నిటికీ పరిష్కారాన్ని కనుక్కున్నా, ఏం చేయాలి? సో అందరూ చెప్పేది ఏంటంటే తిట్టుకుంటే కర్మ అంటుంది. ఎస్, కరెక్టే. అదే అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, ఎట్లా తిట్టుకోవాలి, ఎలా తిట్టుకోవాలి, దాని లక్ష్యం ఏంటి? సో తిట్టుకుంటే కర్మ అంటుకుంటుంది, వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ నేను చెప్పినట్టు అనుకుని తిడితే కర్మ అంటదు. దీన్ని అడిగాను పరమాత్మను, అడిగా మడియారని మొదలెట్టింది ఆల్రెడీ. సో నేను పరమాత్మను అడిగాను, నువ్వేమో తిట్టద్దు కర్మ అంటున్నారు ఇది అందరూ వీళ్ళందరూ, మరి ఇప్పుడు నేను తిట్టుకోకుండా ఉండలేకపోతే లోపల చెబుతున్నాయి తిట్లు, ఇప్పుడు నేనేం చేయాలని అడిగా. ఏం పర్లేదురా, నేను చెప్పినట్టు అనుకుని తిట్టుకో. ఆ తిట్టి యొక్క లక్ష్యం ఏంటి, ఏ ఉద్దేశంతో తిడుతున్నారు? ఇక్కడ తిట్లు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ చర్య చేస్తున్నావో ఏ పని చేస్తున్నావో ఇంపార్టెంట్ కాదు, ఆ పని యొక్క ఉద్దేశం ఏంటి అది ఇంపార్టెంట్. సఫోజిపేట కొట్టాను మేము. అక్కడ ఉద్దేశం ఏంటి? ఆమె బాగుపడాలని కొట్టానా సర్వనాశనం కావాలని కొట్టానా? అది ఇంపార్టెంట్. సో బాగుపడాలని కొడితే అది కర్మ అంటుంది, కానీ సర్వనాశనం కావాలని కొట్టారనుకోండి డెఫినెట్ గా కర్మ అంటుంది. సో కాబట్టి మీరు తిట్టుకునేటప్పుడు ఏమనుకోండి అంటే, తిట్టుకునేటప్పుడు ఎట్లా తిట్టుకోవాలంటే ప్రతీకార వాంఛతో తిట్టుకున్నారా డెఫినెట్ గా కర్మ అంటుతుంది. అంటే మీ ఆయన తిట్టాడు మిమ్మల్ని, మీరేం చేయాలి, నా కొడుకు నేను ఎప్పుడైనా తిట్టాలి, విని నేను డామినేట్ చేయాలి, అంతకంత కర్మ అనుభవిస్తాడు వీడు, అనుభవించవలసిందే అని ఇట్లా తిట్టుకున్నారనుకో అంటే మీ లోపల ప్రతీకార వాంఛ ఉందా ప్రేమ ఉందా? ప్రతీకారం ఉంది. సో ప్రతీకార వాంఛ కోసం తిట్టితే మాత్రం డెఫినెట్ గా కర్మ అంటుతుంది. కాదు, ప్రతీకార వాంఛతో కాకుండా నేను దైవం దగ్గర చేరడం కోసము, ఆ క్యారెక్టర్ పట్ల ప్రేమ తెచ్చుకోవడం కోసము. ఆ క్యారెక్టర్ ఏంటి? తిట్టడం, భార్యను తిట్టడం, ఏదో విషయంలో తిట్టడం. సో తిట్టే క్యారెక్టర్ పట్ల, తిట్టే క్యారెక్టర్ పట్ల ప్రేమ పుట్టడం కోసం నేను తిరుగుతున్నాను అనే భావనలో మీరు తిట్టుకున్నారనుకోండి, అంటే ప్రతీకార వాంఛ కాదు, ప్రేమతత్వం పెంచుకోవడం కోసం, ప్రతి క్యారెక్టర్ దివ్యమైన క్యారెక్టరే అనే భావన పెంచుకోవడం కోసం మీరు తిరుగుతున్నారంటే అప్పుడు మీకు కర్మ అంటదు, ఈ శక్తి బయటికి వెళ్ళదు, మీ లోపలే ఉంటుంది. అర్థమైంది లేదా? సో మీ లోపల ప్రేమ దగ్గరికి వెళ్ళ చెప్తా ఆగండి, ఉరకాగండి. సో మీ లోపల దైవం దగ్గర చేరడం కోసం తిట్టుకుంటున్నారు. ఇప్పుడు సూర్యుడిని చూడాలి, మధ్యలో మబ్బులు అడ్డున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? మబ్బులను తొలగిస్తేనే కదా సూర్యుడు ప్రత్యక్షమయ్యేది. అట్లాగే మీకు కోపం ఉంది, తిట్లున్నాయి, ఈ తిట్లను తొలగిస్తేనే కదా దైవం కనబడేది లోపల, అన్ని ఖాళీ అయితేనే కదా కనబడేది దైవము. సో ఇవన్నీ ఖాళీ చేయడం కోసం, నా లోపల ఉన్న బాధలన్నీ ఖాళీ చేయడం కోసమే తిరుగుతున్నాను. అవి ఖాళీ అయితే తప్ప లోపల ఉన్న దైవం కనబడాడు కాబట్టి, దైవం దగ్గర చేరలేం కాబట్టి, ఆ భావన కోసం తిరుగుతున్నానని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీకు కర్మ అంటదు. ఓకేనా? సో అట్లా లోపల తిట్టుకుంటూనే ఉండండి. తిట్టి యొక్క లక్ష్యం ఏంటి? దైవం దగ్గర చేయడం కోసం, వాణి నాశనం చేయడం కోసం కాదు, భర్త సర్వనాశం కాదు, ఈడి నాశనం అట్లా కాదు. ఇది అయిపోయింది. ఒక పరిణితి చెందిన ఆత్మల్లాగా బిహేవ్ చేయండి, మామూలు ఆత్మల్లాగా ఉండకండి. మామూలు ఆత్మ లోపల తిట్టుకుంటున్నారు, మీ భర్తలను మీరు తిడుతున్నారు కాబట్టి వాళ్ళకి రోగాలు వచ్చి తత్తున్నాయి. అలాగే మీ భార్యలు మిమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మీకు రోగాలు వస్తున్నాయి. మీ ఇంట్లోనే జరుగుతుంది ఇది. మీరు ఎంత టార్చర్ పెడుతుంటే మీ భర్తలను భార్యలను, అది రివర్స్ మీకే వస్తుంది. ఓకేనా? సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? వాడు నాశనం కావాలి, ఆమె నాశనం కావాలని తిట్టుకోకుండా ఏం చేయాలి? నేను నా దైవం దగ్గర చేరడం కోసం తిట్టుకుంటున్నాను. తేడా అర్థమవుతుందా లేదా? సో మీ జీవితంలో దైవం ఇలా ఉండడానికి కారణం మీ ఇంట్లో వాళ్లే. మీ ఇంట్లో వాళ్ళని మీరు ఏదో చేస్తున్నారు, అది వాళ్ళకి నచ్చకుంటే చెడు మీ దగ్గరకు పంపిస్తారు, అట్లా జరుగుతోంది. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు తిట్టుకోవడం ఎట్లా తిట్టుకోవాలంటే, నేను నా దైవం దగ్గర చేరడం కోసం తిరుగుతున్నాను అని లోపల బాగా తిట్టుకుంటూనే ఉండండి. ఇంకా తిట్టుకోవడం ఉండి, ఆ లక్ష్యం ఏంటి? లోపల దైవం దగ్గర చేరడం కోసం. ఇంకొక భాషలో, సింపుల్ భాషలో, మీకు అర్థమయ్యే భాషలో, ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్లైట్ మోడ్ ఆన్ అనుకోండి. మీకు మొబైల్ వాడితే మీకు తెలుస్తుంది దాంట్లో ఒక ఫ్లైట్ మోడ్ అని ఉంటుంది. ఆ ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఏం జరుగుతుంది? మీ కాల్స్ బయట నుంచి మీ దగ్గరికి రావు, మీరు ఏదైనా కాల్ చేద్దామన్నా పో. సో కేవలం అక్కడ ఏదుంటే, ఆ మొబైల్లో ఏదుంటే అదే కనబడుతుంది. సో సింపుల్ భాషలో చెప్పాలి అంటే, ఈ శరీరంలో నుంచి ఏ శక్తి బయటికి వెళ్ళకూడదు, కొత్త శక్తి లోపలికి రాకూడదు. లోపల శక్తితోటే ఇక అప్పుడు మీరు డీల్ చేయడం మొదలెట్టాలి. సో ఫ్లైట్ మోడ్ ఆన్ అనుకోండి, కోపం రాగానే. ఫ్లైట్ మోడ్ అంటే అర్థమైంది కదా, మీ నుంచి శక్తి బయటికి వెళ్ళదు, శక్తి లోపలికి రాదు. సో ఎంత తిట్టుకున్నా అది బయటికి వెళ్ళదు. ఇక కర్మ ఎలా అంటుంది? నువ్వు లోపలే చేస్తున్నావు కాబట్టి. సో ఫ్లైట్ మోడ్ ఆన్ అనుకోని లోపల బండబూతులు తిట్టాను. ఇంకా ఆ కసి తీరా, లోపల ఎంత బాధ ఉంటే అంత బాగా తిట్టండి, ఏడుపు వస్తే ఏడవండి, అరిచేయండి, ఒంటరిగా చేయండి, ఇంకొకరు ఇబ్బంది పెట్టద్దు, అందరు వెళ్ళిపోయాక కూర్చొని క్లియర్ చేసుకోండి. చేసుకుంటే చూడండి తర్వాత ఎంత మార్పు వస్తుందో, ఆశ్చర్యపోతారు మీరు. తేలికైపోయి గంతులేస్తారు, ఎగిరి గంతులేస్తారు, మీ ఆయనకు థ్యాంక్స్ చెప్తారు ఇంటికి రాగానే. మీరు తిట్టడం వల్ల ఇంత వచ్చింది, ఇలా డీల్ చేశారు, ఇంత సూపర్ ఆనందం వచ్చిందని చెంగు చెంగున ఎగిరి గంతులేస్తారు. అది చూసి ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదే నీత తిరితే మీ తన చెంగు చెంగున గంతులేస్తుంది, చిన్నపిల్లల నా దగ్గరకు వచ్చింది, చిన్నపిల్లలు తిట్టినా కొంచెం వేక దగ్గరకు వస్తారులే కదా. అట్లా ఎప్పుడైతే మీరు దగ్గరికి వెళ్తారో ఆడ ఆశ్చర్యపోతాడు, ఇదేంట్రా తిరిత కూడా ఇట్లా అయిపోతారా అని. అతనిలో కూడా పరివర్తన స్టార్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? సో కసి తీరా తిట్టుకోండి లోపల, ఏడవండి, ఏడు పప్పు చేకినాం కదండి. ఉందా లేదా మీకు ఆ భావన? ఒక పాప, ఇలాంటి పాప ఇంటికి వెళ్ళాను ఒకరి ఇంటికి, ఆ పాప ఎగ్జామ్కి వెళ్తుంది, వెళ్తూ టెన్షన్ పడుతుంది, నేనేం చెప్పాను, ఏడు అన్నాను. వాళ్ళ అమ్మాయి మందు తెలుసా, ఏడేస్తే అప్పుడు చెప్పినాం కదా సార్ అని. అంటే నేనేమన్నాను తెలుసా, నువ్వు దరిద్రంగా పుట్టేటప్పుడే దరిద్రంగా ఏడ్చుకుంటూ పుట్టి అందుకే నీ బతుకులు ఇలా చచ్చేపోన్నాను, ఇప్పుడు ఏం చెప్తాను? ఏడు అభిషేకం అంటే అందరు పుట్టి తెచ్చారు కదా, ఏడుతూ ఏడుస్తూ ఏడుస్తూనే ఏమైంది? ఏడు పశువు అభిషేకం ఉంటే అభిషేకమే కాదు, దైవం దగ్గర తీసుకెళ్తుంటాడు, దైవం దగ్గర తీసుకెళ్ళి నువ్వు ఏదనుకుంటే యద్భవం. సో కాబట్టి భావన మార్చేయడినో, నన్ను ఏడుపు దైవం దగ్గర తీసుకెళ్తుంది, తిట్టు నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుంది అని కూర్చొని లోపల ఫుల్ తిట్టేసుకోండి. ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టేసేయండి. మీకు నిజంగా నేను చెప్పేది కరెక్టో తప్పు మీకు అనిపిస్తే, మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. జపాన్లో అట ఏం చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్ కు అందరికీ, ఆ ఎంప్లాయర్ ఉంటారు కదా, పని బాగా చేయాలి కదా. సపోజ్ నేను ఒక కంపెనీ ఉంది నాకు, మీరు అందరు నా ఎంప్లాయీస్, బాగా పని చేయాలా వద్దా? నా నేను కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి? మీరందరూ బాగా పనిచేస్తేనేగా నేను సంపాదించేది. సో కాబట్టి నేను మీ గురించి కూడా ఆలోచించాలి. ఈ దరిద్రులు ఏడుపు బొమ్మొట్ట గుమ్మ ఏడుపు కుటుంబాలు వేసుకొని ఇక్కడికి వచ్చారనుకో, పని చేయగలుగుతారా? ఫ్రెష్గా రావాలి. మరి ఫ్రెష్గా ఎట్లా వస్తారు? ఇంట్లో దరిద్రం కష్ట సుఖాలు ఉంటాయి అవునా? సో కాబట్టి ఆఫీస్కి రాగానే ఏం చేస్తారట, అక్కడ ఒక ఏడుపు కొట్టు సినిమా పెడతారట. ఫస్ట్ ఒక థియేటర్ లాగా ఉంటుందట, ఓ ఏడుపు కొట్టు సినిమా పెడతారట. మన సుబ్బత్ కింద పడబడుతుంటాడు, వీడికి ఏడుపు వచ్చేస్తుంది. నాలాంటి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ఖర్చుకి పట్టుకొని తిరుగుతాడు అట ఇట్లా తుడుస్తుంటాడు. అది ఒక గంట ఏడిపిస్తారట, ఇంకా చూడండి తర్వాత వాళ్ళు పని చేస్తున్నారట. సూపరే సూపర్, ఆ కంపెనీస్ టాప్ లో ఉన్నాయట అలాంటి కంపెనీస్. ఈ ఒకటి చూసి ఒకటి, ఒకటి చూసి ఒకడు, అందరూ అదే పని చేస్తున్నారట. కావాలంటే మీరు క్రయింగ్ థెరపీ అనేది కొట్టండి మీరు వెబ్సైట్ లో, అది వెబ్సైట్ లో ఉంది. లాఫింగ్ థెరపీ వద్దు చాలు, దరిద్రం లాఫుల వల్ల కూడా చస్తారు. ఆ పని చేయకుండా అతిగా నవ్వడం కూడా డేంజర్. ఏడుపు నవ్వు మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి, అర్థమైందా? ఏడుపు నవ్వు ఎప్పుడైనా కలుస్తాయా? అవి కలిసాయనుకో రెండేం జరుగుతుంది, ఏడుపు దుఃఖము సుఖము రెండు కలిస్తే ఏమవుతుంది? ఆనంద బాష్పాలు వస్తాయి. ఆనంద బాష్పాలు అంటే ఏంటి? కన్నీళ్ళు వస్తుంటాయి, సంతోషం ఉంటుంది లోపల. ఆ రెండు కలయిక జరిగిందా, ఆ కళ్ళలో మెరుపులో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వద్దొద్దు అంటే వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ ఒక కలయిక అంటే అది, అవునా కదా? మామూలు నవ్వుకు లోలో తులిచి కళ్ళల్లో నీళ్ళు గారేంత నవ్వు వచ్చిందనుకో ఎలా ఉంటుంది అది? ఆ ఫీలింగ్ ఒకసారి ఊహించండి, బాగుంటుందా లేదా? అందుకే వ్యతిరేకాలు రెండు కలవాలి అని నేను చెప్తున్నాను. సో జపాన్ లో ఈ రీసెర్చ్ చేశారు ఈ మధ్యలో. నాకు ఇలాంటి వాళ్ళందరూ నా శిష్యులు తయారయ్యారు. సార్ మీరు చెప్పింది ఎక్కడ ఉంది సార్, మీరు చెప్పింది ఎక్కడ ఉంది సార్, ఒక్కొక్కటి నాకు వాట్సాప్ లో పంపిస్తున్నారు. ఏమో నాకు అంత మిమ్మల్ని బాగాలవుతున్నారు సృష్టి అంతా అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే కనబడుతుంది, నెగిటివ్ గొప్పతనం గొప్పగా పొగుడుతున్నాను 2007 నుంచి. కొందరికి నచ్చలే, కొందరికి నచ్చింది, ఇప్పుడు అందరు మళ్ళీ పిలుస్తున్నారు. సో ఈ దీని గురించి విన్న వాళ్ళందరూ సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అన్నీ పంపిస్తున్నాను నాకు, ఓకేనా? సో కాబట్టి మీరు హాయిగా కడుపు నిండా మంచిగా ఇంక ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. బండభూతులే, చచ్చినా పాపం రాదు, చచ్చినా అది బయటికి వెళ్ళదు. ఫ్లైట్ మోడా అని అన్నారుగా, ఎట్లా వెళ్తుంది? లేదా నా దైవం దగ్గర చేరడం కోసం మీరు తిట్టుకున్నారు కాబట్టి చచ్చినా కర్మ అంటదు, చంపినా కర్మ లేదు. ఎప్పుడు? నేను ఆల్రెడీ చెప్పాను, అర్జునుడు కృష్ణుడు. సో దైవం తోడుండి నువ్వే చేసినా కర్మ లేదు, చంపినా కర్మ లేదు, బోర్డు తిట్టే కర్మ ఎక్కడి నుంచి వస్తుందండి? అర్థమైంది కదా? సో మీ ఉద్దేశం ఏంటి? అది ఇంపార్టెంట్. అక్కడ ఏం తిడుతున్నామని కాదు, ప్రతిసారి కొడుతున్నాడు తిడుతున్నాడు, కానీ ఆయన ఉద్దేశం ఏంటి? మీకు ఉపయోగపడడం కోసం, మీ ఎదుగుదల కోసం కాబట్టి ఒక గురువు ఒక తండ్రి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన తిడుతున్నాడు కొడుతున్నాడు, దానివల్ల మనం ఎదుగుదల అవుతుంది అవునా కదా? సో అదే తిట్టు దరిద్రం, అదే తిట్టు దివ్యమైనది కూడా అవుతుంది. మీరు కరెక్ట్గా ఉద్దేశం కరెక్ట్గా ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది. ఆ కోపంతో ఉగ్ర రూపంతో శివుడు భస్మం చేస్తేనే లోకాలు ఈ ప్రపంచం ఇలా ఉంది, లేకుంటే అలా నాశనం అయిపోయేది. లయకారకుడు ఎవరు? శివుడేగా. సో ఆయన నాశనం చేస్తున్నాడు, చంపుతున్నాడు చాలా మంది రోజు, అలాగే వెంటనే బ్రహ్మకి ఇస్తున్నాడు, బ్రహ్మ పుట్టిస్తున్నాడు, శివుడు నడిపి విష్ణుమూర్తి నడిపిస్తున్నాడు, శివుడే నాశనం చేస్తున్నాడు. సో బ్రహ్మ ఏదైతే పుట్టించాడో వెంటనే శివుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు, కంపల్సరీ చేయవలసిందే. ఓ పాప అడిగింది, ఏం సార్ ఎందుకు మరి సృష్టి చేయాలి బ్రహ్మ, బుద్ధి లేదా? నాశనం చేసేది ఉంటే ఎందుకు పుట్టించాలి అని అడిగింది ఆ పాప. అంటే మధ్యలో వచ్చింది వీళ్ళలాగా లాస్ట్లో ఏమర్థమవుతుందని చెప్పింది. అంటే నేను అన్నాను వంకాయ కర్రీ తిని తిని బోర్ కొడుతుంది, కొత్త కర్రీ రావడం కోసం ఆ పని చేశాడనే, ఈ డ్రెస్ వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది, కొత్త డ్రెస్ కోసం ఓల్డ్ డ్రెస్ను డిస్ట్రాయ్ చేస్తున్నాడు అన్నాడు. కరెక్టా తప్ప శివుడు డిస్ట్రాయ్ చేయడము? ల్యాండ్ ఫోన్ డిస్ట్రాయ్ చేయకుండా మొబైల్ వచ్చేదా? ఎవరికో నాలాంటి ఎదవకు మొబైల్ కనుక్కోవాలనిపించింది. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడదామంటే ఇక్కడ పక్కకే వైరు, పక్కకే అమ్మ నాన్న, ఎట్లా మాట్లాడతాను నేను? మరి ఏం చేయాలి? వైర్ లేకుండా ఎంత బాగుండు, ఫుల్ ఫ్రీడమ్. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడే ఉండడం ఉండడే హైదరాబాద్ అని చెప్పొచ్చు అవునా? పక్కకే ఉంటాను, మీ ఇంట్లో పక్కకే, కానీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నా, ఏదో పేరు చెప్పు, అమెరికా అని కూడా చెప్పొచ్చు. సో ఏదో సరదాగా చెప్తున్నాను నేను, అంటే అట్లా కొత్తది ఏదో ఎవరికో ఒక ఆలోచన వచ్చింది. సో శివుడు బోర్ కొట్టించాడు వాడికి, చీ దరిద్ర ప్లాంట్ ఫోన్, చీ దరిద్ర ప్లాంట్ ఫోన్ అన్నాడు. అనగానే మళ్ళీ బ్రహ్మ వచ్చారే ఏదో కొత్తది కనుక్కోరా అని చెప్పాడు ఎవడుకో, ఆ మొబైల్ కనుక్కునేవాడికి. అంటే మొబైల్ కనుక్కునేవాడి మనసులో ఏముంటుంది, ఉన్నది బోర్ కొడుతుంది, కిక్ ఉండదు వాడికి, చేయని లైఫ్ బాగాలేదనిపిస్తుంది. శివుడే అది చేస్తాడు, బోర్ కొట్టేస్తాడు. బోర్ కొట్టించాక వెంటనే ఆ ఎనర్జీని బ్రహ్మకిస్తాడు. బ్రహ్మ ఇవ్వని కాదు రాదు పరిష్కారం కనుక్కో, కొత్తది ఒక మొబైల్ కనుక్కో, కనుక్కుంటే సూపర్ ఉంటుంది అని. సో మొబైల్ కనుక్కుంటే బాగుంది లేదా, ఏం మాట్లాడట్లే, బాగుంది. దీంట్లో ఉండే కష్టసుఖాలు దీంట్లో ఉన్నాయి కాదనట్లే, కానీ కొత్త వర్జన్ ఉందా లేదా. సో అట్లా శివుడు కంపల్సరీ ప్రతిదీ డిస్ట్రాయ్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేసి బ్రహ్మకి ఇస్తాడు, బ్రహ్మ మళ్ళా కొత్తది సృష్టి చేస్తాడు. అప్పుడే సృష్టి ముందుకెళ్తుంది, కొత్తదనం లేకుంటే సృష్టి సర్వనాశనం అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ తిట్లలో కూడా కొత్త వర్జన్, కొత్త రకమైన తిట్లు. ఇన్ని రోజులు బాహ్యంగా తిట్లు తిట్టుకున్నారు, ఇప్పుడు అలా కాకుండా డివైన్ తిట్లు, డివైన్ తిట్లు అయిపోతాయి ఇవన్నీ. మీకు ఇప్పుడు డివైన్ తిట్లు అనిపించవు కానీ నేను చెప్పినట్టు అనుకోని తిట్టండి, లోపల బండబూతులు తిట్టండి, లోపల అనుకోండి. ఎలా పడితే అలా పాప పుణ్యాలు మర్చిపోవాలి మీరు. చిన్నపిల్లల పాపపుణ్యాలు తెలుసా, ఈ తిడితే పాపమని తిట్టుకోండి దొంగముడా అంటారు. మీమాదో తిట్ట గట్టిగా తిట్టు అని తిట్టిపిస్తా నేను కావాలని. సో గట్టిగా కసి తీర లోపల ఉన్న బాధంతా బయటికి రావాలి, అది మీ టార్గెట్, బాధంతా బయటికి రావడము, దైవం దగ్గరికి చేరడము. ఆ ఉద్దేశం కోసం తిట్టుకుంటున్నారు, ప్రతీకార వాంఛ కాదు. అర్థమైందా? ప్రతీకారం కోసం తిట్టుకున్నారా మీ ఇష్టం, కర్మ అంటుతుంది, ముందే చెప్తున్నాను. ఆ సంస్థలు చెప్పేది కరెక్టే కానీ వీడు దీనికి మధ్య మార్గం కనుక్కోవాలి మనం, ఎందుకంటే తిట్టుకోకుండా ఉండలేము. తిట్టుకుంటేనే ఒక కర్మ అంటున్నారు, మరి దీనికి మధ్య మార్గం ఇంకో మార్గం ఏంటంటే ఇది. సో కసి తీరా తిట్టుకోండి. ఎప్పుడైతే తిట్టుకుంటారో ఏం జరుగుతుంది, మీ లోపల ప్రశాంత స్థితి వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతం అయిపోతుందో, ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందో, ఆ ఫీలింగ్ రాగానే అప్పుడు ఫ్లైట్ మోడ్ ఆఫ్ అని ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి అప్పుడు అది పంపించండి సృష్టికి, చూడండి మీ దగ్గరకి ఏదో వస్తుందో రిటర్న్ గా. ఆశ్చర్యపోతారు ఎవరైతే మీ శత్రువులో, వాళ్ళందరూ మళ్ళీ మిత్రులు అయిపోతారు. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏం ఎనర్జీ లేనిది, కోపమా ప్రేమనా, ప్లెజెంట్ ఫీలింగ్, ఆనందం ఫీలింగ్ వెళ్ళింది అవునా. సో మీరు ఏది పంచితే అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. కానీ మీరేం పంచుతున్నారు ఇప్పటివరకు తెలియకుండా అజ్ఞానంలో ఏం చేస్తున్నారు, చెడు పంచుతున్నారు, మంచి పంచుతున్నారు. మీకు నచ్చిన వాళ్ళకి మంచి పంపిస్తున్నారు, నచ్చని వాళ్ళకు చెడు పంపిస్తున్నారు. ఆ నచ్చని నచ్చని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇంట్లోనే వచ్చారు. శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు, అవునా కదా. సో ముందు ఇండ్లు, ఆ ప్రతి ఇల్లు ఆనంద నిలయం కావాలి, అది నా టార్గెట్. ఆశ్రమాలకు మీరు వెళ్ళకూడదు, పిరమిడ్కి వెళ్ళకూడదు నా టార్గెట్. మీ ప్రతి ఇల్లు పిరమిడ్ అయిపోవాలి, ప్రతి దేహము పిరమిడ్ అయిపోవాలి, అది నా టార్గెట్. ఏదో పిరమిడ్కి వెళ్ళి పైకి వెళ్ళి కూర్చోడం కాదు, దేహమే పిరమిడ్ అయిపోవాలి నా టార్గెట్. పిరమిడ్లన్నీ మనం కూల్చాలి ఫ్యూచర్లో. ఎప్పుడు కూలుస్తాం, ప్రపంచమంతా పిరమిడ్ మయం అయిపోయినప్పుడు, అంటే ప్రతి దేహం పిరమిడ్ అయిపోయినప్పుడు. అర్థమైంది లేదు, అంతవరకు ఉండాల్సిందే. మనం మన దేహం పిరమిడ్ అయింది కావచ్చు, ఇంకా తెలుగు ఉన్నారు కదా అజ్ఞానులు, వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ పిరమిడ్. సో మనము పిరమిడ్లను తయారు చేసిన వాళ్ళం. మనం గొప్పనా పిరమిడ్ గొప్పనా? మనం గొప్ప, పరమాత్మ గొప్ప. పరమాత్మ సృష్టి కాదు, పరమాత్మ గొప్ప. సృష్టి కూడా గొప్పదే కానీ అన్నిటికంటే గొప్పవాడు పరమాత్మ. సో పరమాత్మ సృష్టి చేశాడు, మనం పరమాత్మ దగ్గరికి వెళ్తే మనమే పిరమిడ్లో, ఈ సృష్టికి మనమే సృష్టికర్తలం అయిపోతాం. అర్థమైంది లేదు? సో కాబట్టి మీ లక్ష్యం కరెక్ట్గా పెట్టుకోండి. అంతర్ముఖం, అంతర్ప్రయాణం, దైవం దగ్గర చేరడము, అది మీ లక్ష్యంగా పెట్టుకోండి. బాహ్యంగా ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలి. దీనికి ఒక మనిషి తిట్టాడు, తిట్టగానే బయటికి వెళ్ళొద్దు, ఈ నాశనం కావాలి అని బయట, ఈ ఎనర్జీ వెళ్ళి నాశనం కావాలి అలా తిట్టుకోకూడదు. వెళ్ళారా కథ కర్మ మీకు అంటుకుంటుంది, మీ ఇష్టం. మీకు కావాలంటే నా వెబ్సైట్లో కృష్ణుడు చెప్పిన మహాభారతంలో కొన్ని చెప్పిన కటింగ్స్ పెట్టాను నా వెబ్సైట్లో, లింక్ కొడితే మీకు తెలుస్తుంది. దాంట్లో ఏం చెప్తాడో తెలుసా, ద్రౌపదిని రేప్ చేస్తారు తెలుసుగా. రేప్ చేశాక అంత అయిపోయాక కృష్ణుడు అందరి పాండవులందరినీ దగ్గరికి రానివారు, మీరు వస్తే చంపుతానని డోర్ పెట్టుకుని కూర్చుంటుంది లోపల. కానీ ఒక కృష్ణుడు రాగానే డోర్ ఓపెన్, పరమాత్మ కదా. సో డోర్ ఓపెన్ చేసి రా, నువ్వు రా అంటుంది. లోపలికి వచ్చాక అప్పుడు కౌన్సిలింగ్ చేస్తాడు కృష్ణుడు, కౌన్సిలింగ్, మోడర్న్ భాష వాడాలిగా. సో కౌన్సిలింగ్ చేస్తాడు, ఏమంటాడు తెలుసా, వీళ్ళందరినీ నాశనం చేస్తా నేను అని ద్రౌపది ఇట్లా అగ్నితో రగులుతుంటుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, ఫస్ట్ నువ్వు వీళ్ళందరినీ క్షమించు అంటాడు. ఏ బుద్ధిందా బుర్రుందా, క్షమించడం ఏంటి, నన్ను ఇంత రేపు చేస్తే ఇట్లా క్షమించమంటున్నావు అని అంటుంది ద్రౌపది. నువ్వు క్షమించడమే వాళ్ల నాశనానికి మొదటి మెట్టు అన్నాడు. వాడేదో కర్మ చేశాడు, మళ్ళీ నువ్వు కూడా కర్మ చేసావనుకో, అంటే ప్రతీకారం తీర్చుకున్నావనుకో, రివర్స్ కొడుతుంది మళ్ళీ. అప్పుడు నువ్వు కూడా కర్మ సిద్ధాంతంలో ఇరుక్కుంటావు, నీకు దైవం తోడు రాలేడు. ప్రతీకార వాంఛ ఉంటే సో కాబట్టి క్షమించి నేను చెప్పిన సాధన చెయ్యి అంటాడు. అర్థమైందా? సో క్షమాపణ అనే పదం విన్నారు లేదా? పిరమిడ్ సొసైటీలో చాలా మంది చెప్పారు. ఎక్కడుంది భర్తనే క్షమించలేకపోతున్నారు? మీరు క్షమించగలుగుతున్నారా? భార్యనే క్షమించగలుగుతున్నారా? లే. సో క్షమాగుణం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? క్షమించాలని అనిపించినా కానీ లోపల తిట్లు అలాగే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మీరు తిట్లను సంపూర్ణంగా అనుభవించలే. తిట్లను దివ్యంగా తిట్టాలి, దీపమైన తిట్లు తిట్టాలి. పరమాత్మ మీకు ఒక లోపల పంపించాడు ఒక శక్తి, తిట్లా అని బండబూతులు వస్తున్నాయి లోపల నుంచి. ఆ పాత్రను 100% మీరు అనుభవించాలి. ఎప్పుడైతే మీరు తిట్టుకుంటారో ఇది ఒంటరి ఒంటరిగా చేయాల్సిన సాధన. ఇంకొకరికి డిస్టర్బ్ చేయకూడదు, ఇంకొకరికి సంబంధం లేదు. ఇది పనిచేయదు టెక్నిక్. ఆ వేడి, ఆ మంట మీకు ఉపయోగపడాలి మీరు దైవం దగ్గర చేయడం కోసము. సో కాబట్టి లోపల ఎప్పుడైతే తిట్టుకుంటారో సూపర్ గా బయట అద్భుతమైన ఫలితం వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా ప్రతీకార వంచతో కాకుండా దైవం దగ్గర చేరడం కోసం తిట్టుకున్నారో అప్పుడు ఆ కర్మ ఏమైతుంది? పాపకర్మనా పుణ్యకర్మ? ఏం కర్మ అవుతుంది? దివ్యమైన కర్మ. పుణ్య పాపాలలో మాట మాట్లాడడానికి దరిద్ర మాటలు అవి. పాపం అన్న పుణ్యం అన్నారా? అంతకంటే నీచమైన పదం లేదు. మరి పుణ్యం చేస్తే పాపం చేయకుండా ఉండలేరుగా, అవునా కదా? పుణ్య పాపాలు ఎప్పుడు బొమ్మ బొరుసు లాంటివి. ఓ పుణ్యకారం చేస్తున్నాయంటే ఇవాడు పాపం చేయలేదు. ఇవాడు సపోజ్ ఈమె దానం ధర్మం చేస్తోంది, దాన ధర్మాలు చేస్తోంది, అన్నదానం చేస్తోంది. ఈమె చేసి అలా ఊరుకోదు. ఏం చేస్తారు పక్కడు? ఈ నా కొడుకు సంపాదిస్తారు సార్, పిల్లికి కూడా పిచ్చం పెట్టడం అంటది. కథం కర్మ అయిపోయాడు. నోరు మూసుకొని దానం చేసి అక్కడే తావచ్చు కదా. నేను గొప్ప, నేను పుణ్యం చేస్తున్నా, ఇవాడు పాపాత్మ, నా కొడుకు పిల్లి కూడా పిచ్చం వేయడం తీరుతుంది ఏమి? అది కర్మనా కాదా? అంటే అనకుండా ఉండలేము. పుణ్య పాపాలు పక్క పక్కనే ఉంటాయి. అందుకే దరిద్రపు అన్నిటికంటే దరిద్రమైంది పుణ్యం చేయడం అంటున్నాం. ఎందుకంటే పుణ్యం చేస్తే పాపం చేయకుండా అహంకారం పెరుగుతుంది పుణ్యం వల్ల. నేను పుణ్యాత్మ బొంగ. పుణ్యాత్మ ఏంటంటే దేనికి వరకు వచ్చినది? దేని వరకు రాలేవు. నెక్స్ట్ దేని ఒక పని చేస్తున్నా చెప్తా పుణ్యం గురించి. అర్థమైందా? సో మీరు దయచేసి పుణ్యాలు చేయకండి అమ్మా, దివ్యమైన కర్మలు చేయండి. అన్ని దివ్యమైన కర్మలే. అన్నదానం చేసినా దివ్యమైన కర్మ అనండి. ఒకరిని తిట్టినా దివ్యమైన కర్మ, పొగిడినా దివ్యమైన కర్మ, అంతా దివ్య దైవత్వాన్ని జోడు చేయండి. అర్థమైంది కదా నేను చెప్పేది? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ రాంగ్ అర్థం చేసుకునే అవకాశం ఉంది. నేను తిట్టుమన్నాను కదా బయట అందరి ముందు తిట్టదు, రోడ్ల మీదకి వెళ్ళి గోయ్, అది కాదు నేను చెప్పేది. ఒంటరిగా ఇంట్లో కూర్చొని మీ దైవం దగ్గర చేయడం కోసం మీరు చేయాలి. ఇదే ధ్యానము. శ్వాస మీద అది పెట్టద్దు, అప్పుడు పక్కన పెట్టాను దరిద్ర ధ్యానం. అది కాదు అక్కడ ముఖ్యం. తర్వాత ధ్యానం చేయాలి. అప్పుడు ముందు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ కోపంలో శ్వాస మీద అది పెట్టగల సాధ్యమా? ఇంపాసిబుల్. అది సో కోపం వచ్చిందంటే కోపం పాత్రయ్యి, లోపల నుంచి వస్తుంది అది. లోపల నుంచి ధ్యానం చేయమంటే చెయ్యి, కానీ లోపల కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? తిట్టుకోవాలంతే. ఇంకా పరమాత్మ నాకు తిట్లు పంపించాడు, ఇక తిట్టు అతిడానికి తిట్టుడే తిట్టుడు లోపల. ఓకే, దివ్యమైన తిట్లు, దివ్యమైన కర్మ చేయాలి. ఎప్పుడైతే దివ్యమైన కర్మ ఈ భావనలో చేస్తారో, యద్భావం అంతే, మీ భావన ఎట్లా ఉంటాయి అంతే. ఈ సూత్రాన్ని ఒక్కటి పట్టుకోండి పర్ఫెక్ట్ గా. యద్భావం తద్భవతి. తిట్టకుండా ఉండడం సాధ్యమా? కాదు. సో తిట్టుకుంటే మరి ఎట్లా తిట్టుకోవాలి? దైవం దగ్గర చేయడం కోసం తిట్లను ఉపయోగించుకోవాలి. ప్రతిదాన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి. ఒక బండరాయి ఇలా చేస్తే తిట్టుకోవద్దు, ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. రూల్స్ పెట్టి చంపుతున్నారు ప్రతి సంస్థలు, అవునా కదా? కాబట్టి నేనేం రూల్ పెట్టలే. నువ్వు ఏదైనా చేసుకో, కానీ నేను చెప్పినట్టు అనుకొని చెయ్యి. దైవం దగ్గర చేయడం కోసం చేస్తున్నా అనుకొని చేయండి. ఎట్లా రావు చూస్తారు రిజల్ట్స్? ఎట్లా పరమాత్మ రావడం చూస్తా? వాడు ఎక్కడ తెచ్చాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఈ తిట్లల్లోనే పరమాత్మ ఉన్నాడు. ఎక్కడో లేడు పరమాత్మ. పరమాత్మ కోసం ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కాశీకి వెళ్తున్నారు. ఈ ఉన్నాడు అక్కడ, ఎవడో ఎవడు లేడు. వేస్ట్ గాడు విగ్రహాలు ఉన్నాయి అక్కడ. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. కాశీలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ప్రతి పదంలో ఉన్నాడు ఆయనే. ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. అది మంచి కావచ్చు, చెడు పదం కావచ్చు. మొత్తం సృష్టి అంతా పరమాత్మమయం. ప్రతి క్యారెక్టర్ పరమాత్మ సృష్టి చేసిందే. జస్ట్ లైక్ ఒక డైరెక్టర్ ఎలాగైతే సినిమా తీశాడో, ఆ సినిమాలో ప్రతి పాత్రలో ఎవరున్నారు కనబడకుండా? డైరెక్టర్ ఉన్నాడు. డైరెక్టరే వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చి ఈమె తిట్టుమంటున్నాను, ఈమె తిట్టించుకోమంటున్నాడు. ఎగ్జాంపుల్, అవునా కదా? సో అంతా డైరెక్టరే. మీ సినిమా చూసేటప్పుడు అంతా డైరెక్టరే నడిపిస్తున్నాడు అనే భావనలో సినిమా చూడాలి. అంతేగాని అత్త అయితే అత్త అయితే అత్తగా ఉండి, కోడలు అయితే కోడలుగా ఉండి తిట్టుకోవడం, ఇదేంది దరిద్రం? ఈ ఏడుపులు నవ్వులు నిజంగా జరిగిందా? అది ఇది కాదు సినిమా చూసే విధానం. మార్చాలి మీరు. సీరియళ్ళు సినిమాలు అన్ని చూడండి, కానీ సాక్షిగా చూడగలగాలి, ఎఫెక్ట్ కాకుండా. అది లక్ష్యం పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం తిట్టుకొని మళ్ళీ సాక్షిగా, ఎప్పుడైతే ఆ బాధ అంతా క్లియర్ అవుతుందో, దైవం తోడొస్తుందో, కథం సీన్ మారిపోతుంది, ఆ చూసే విధానం మారిపోతుంది. ఒక డైరెక్టర్ లాగా చూడాలి సినిమాను. డైరెక్టర్ ఎలా చూస్తాడో అలా సినిమా చూడాలి మీరు, ఓకేనా? సో ఎప్పుడైతే ఇలా బండబూతులు తిట్టుకుంటారో, అన్ని చేస్తారో, తిట్టుకోవడం పొగడతో కూడా అంతే, అన్నిటికొకటే. మీరు ఎప్పుడైతే ఫుల్గా తిట్టుకుంటారో అప్పుడు మీకు దైవంతో, దైవంలో అక్కడే ఉన్న దైవం, అక్కడే ఉన్నాడు దైవము, ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, ఎంత దరిద్రంలో ఎంత మాయలో ఉన్నామంటే ఈ రూపాలను చూసి మురిసిపోతున్నాం తప్ప ఈ రూపం నాకు నచ్చింది, ఈ రూపం నచ్చలేదు, ఇదే దరిద్ర బుద్ధి. ఈ నచ్చింది నచ్చంది స్థితి నుంచి దాటి సాక్షిగా చూడగలగాలి. ఒక అద్దం ఎలాగైతే ఇద్దరిని ఒకే రకంగా చూస్తుందో అలా మీరు చూడగలిగితే సూపరే సూపర్, అక్కడే పరమాత్మ కనబడతాడు. సో దానికోసమే నేను రెండు రోజుల నుంచి ఏం చెప్తున్నాను, మూడు గుణాలను ఇష్టపడండి, ప్రేమించండి, ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను, ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో మీరు ఎప్పుడైతే ఇట్లా దివ్యమైన కర్మలు, ఈ దివ్యమైన కర్మలు అంటే ఏంటి? ఏ కర్మ దివ్యమైన కర్మ? అన్ని కర్మలు, అది మంచా చెడ ఏదైనా అన్ని దివ్యమైన కర్మలే నేను చెప్పించేస్తా. ఇక మీకు టెన్షన్ లేదు, ఇది మంచిదా చెడ్డదా అవసరం లే, ఏం చేయాలి ఏం చేయకు, నువ్వు ఏదైనా చేయి. ఫస్ట్ లోపలే నేను చెప్పేది, దైవం దగ్గర చేరడం కోసం చేస్తున్నా అనుకున్నావు దివ్యమైన కర్మ. ఫస్టే బాహ్యంగా వెళ్ళకండి, నేను బాహ్యంగా ఏం చేయొద్దని చెప్తున్నాను, చెప్పాను కదా అని. నేను సముద్రాలు దూకుతా, నేను ఉప్పు తింటా, విషం తింటా, ఇట్లాకి వెళ్ళకండి. బయట ఎలబడతలా ఉంటాను, దివ్యమైన కర్మ కదా అని బట్టలు ఎక్కువ తిరుగుతా అన్నారు అనుకో, మెంటల కింద మెంటల ఆసుపత్రులు వేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే కొందరు అలా ఉన్నారు బాహ్యంగా మిమ్మల్ని లాక్కెళ్ళేవాళ్ళు. సార్ మీరు దివ్యమైన కర్మ అన్నారు కదా, నేను బయటకు వెళ్తాను సార్, 10 మందితో తిరుగుతాను సార్ అన్నారు అనుకో, అది దివ్యమైన కర్మ కాదు. ముందు దైవం దగ్గరికి చేరడం మీద దృష్టి పెట్టండి. ఫస్ట్ దైవం దగ్గర చేరి ముక్తి పొందాక అప్పుడు దైవం చెప్పింది చేయండి మీరు. సో మీరు చేయవలసింది ఏంటి, ఫస్ట్ బాహ్యంగా కాదు, తిట్టుకొని 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 ఇమోషన్ క్లియర్ చేసుకొని దైవం దగ్గర చేరాలి. చేరాక దైవం ఏది చెప్తే చేయండి. బాహ్యంగా ఏం చేయాలి? దైవం ఏది చెప్తే అది చేయాలి బాహ్యంగా, కానీ బయటికి వెళ్ళకూడదు ఫస్టే. సో మీ లక్ష్యం దైవం దగ్గర చేరడం. ఆ దైవం ఎక్కడ ఉన్నాడు? మీకు మాత్రమే సొంతమైన దైవం మీ లోపల ఉన్నాడు, అదే ఆత్మ, ఓకేనా? సో ఆత్మ దగ్గర చేరడం కోసం తిట్టుకోండి. తిట్టుకున్నాక ఇమోషన్ క్లియర్ అయ్యాక అప్పుడు పరమ ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అక్కడ అడగండి ఏం చేయాలి ఇప్పుడు ఈ సమస్యకు, పరిష్కారం ఏంటి? అప్పుడు ఆయన చెప్తాడు ఆ పరిష్కారం చేయండి. నేను ఇంతకుముందు ధ్యానం చేయించాడు ఏం చేశాను లాస్ట్లో? సంకల్పం ఎప్పుడు పెట్టమని చెప్పాను? ఎప్పుడు? కళ్ళు తెరిచే ముందు సంకల్పం పెట్టమన్నాను. కానీ మీరేం చేస్తున్నారు? కళ్ళు మూసే ముందే, ధ్యానం చేసే ముందే సంకల్పం పెట్టి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేసే ముందు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? గందరగోళం. ఆ గందరగోళంలో ఏ సంకల్పం పెట్టినా అది గందరగోళానికే దారితీస్తుంది. గజిబిజిలో ఏ సంకల్పం పెట్టకూడదు, ప్రశాంత స్థితిలో సంకల్పాలు పెట్టాలి, అప్పుడే ఆ సంకల్పానికి పవర్ ఉంటుంది. సో కాబట్టి ధ్యానం చేసి ఓ ప్రశాంత స్థితికి వచ్చి ఓకే అని అంటుంటారే అన్నప్పుడు వెంటనే కళ్ళు తిరగకుండా అప్పుడు సంకల్పం పెట్టి ఆ శక్తిని బాడీ అంతా అనుభవంతా స్ప్రెడ్ చేసి బయటికి పంపించాలి, ఓకేనా? అది అప్పుడు దివ్యమైన కోరిక, దివ్యమైన సంకల్పం అయిపోతుంది. దానికి పరమాత్మ కూడా తోడుంటాడు, సూపర్గా రిజల్ట్ వస్తుంది, ఓకేనా? సో బాంధవ్యపరమైన సమస్యలకు పరిష్కారం తెలిసిందా లేదా? సో నేను చెప్పినట్టు లోపల బాగా తిట్టేసుకొని ప్రశాంతం అయ్యాక అప్పుడు మీ ఆయనను దేవుడు తిట్టమంటే తిట్టండి, పొగడమంటే పొగడండి. అప్పుడు చెప్పేది వేరే ఉంటుంది, అప్పుడు సూపర్గా ఉంటుంది. అది మాటలలో చెప్పలేను, ఇప్పుడు టైం లేదు. ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి, నా ఆడియోస్ వింటే మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. దాంట్లో బుక్ కూడా ఉంది, ప్రింట్ తీసుకోండి, ఓకేనా? సో ఇది రిలేషన్షిప్ ఇష్యూస్లో. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి. ఇప్పటివరకు 2 రోజుల నుంచి ఏదో చెప్పాను కదా, ఈ 2 రోజులకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే, కొత్తగా ఇంకేమైనా ఉంటే అడగండి డౌట్లు. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీరు దేనికి సంబంధించి అయినా అడగచ్చు, పాప పుణ్యాల వరకు ఏదైనా అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నొప్పి శాశ్వతంగా ఉంటుందని మీకు ఎవరు చెప్పారు? భావం నేను మీరు చేసిన దరిద్ర సాధనకు అలానే ఉండాలి, అట్లానే ఉండాలి, మిమ్మల్ని ఇబ్బంది చంపాలి మిమ్మల్ని. అరే ద్వేషిస్తే నొప్పి మీకు ఎందుకు సాయం చేస్తుండ నేను అడుగుతాను. ఇప్పుడు నన్ను తిడుతున్నాను అనుకోండి, నేను క్లాస్ చెప్తాను మీకు. చెప్పండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. హలో హలో, ఒక నిమిషం ఆగండి, మీరు ఉడకండి. ఇప్పుడు ఆమె అడిగే క్వశ్చన్ ఏంటంటే, నొప్పులు శాశ్వతంగా ఉంటున్నాయి అంటున్నారు. శాశ్వతంగా ఉండడానికి కారణం నొప్పి కాదు, నీ దరిద్రం డీలింగ్ అంటున్నాను. నాకెందుకు ఉండట్లేదు నొప్పి? ఇంత గొంతు నొప్పులు కూడా ఇంత క్లాస్ చెప్పగా అసలు ఇవాళ నేను మాట్లాడలేనేమో అనుకున్నాను, కానీ వాగుతున్నా లేదా పొద్దు నుంచి ఎలా వస్తుంది పవరు? ఆ గొంతు నొప్పిని కూడా నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి ఇంత క్లాస్ వస్తుంది. సో ఇక్కడ నొప్పి శాశ్వతంగా ఉంటుందని ఎవడో చెప్పాడు, మీరు నమ్మద్దు, అది తప్పది. ఆగండి అమ్మా, మీరే మీ అనుభవంలో తెలుసు కదా, మీ అనుభవంలో ఏం డీలింగ్ చేస్తున్నారు? దానితోటి ప్రేమ ఇచ్చారా మీకు? దానికి ప్రేమ ఇచ్చారా మీరు? మరి ఎట్లా తగ్గుతుంది? శత్రువా మిత్రువా అది మిత్రుడా మీకు? నా క్లాస్ వినకముందు అదే వచ్చిందా చూడండి, అప్పుడే వచ్చిందట రిలాక్సేషన్. చప్పట్లు కొట్టాలి కదా మీకు, ఎలా వచ్చింది? ఈమె ఈమె నాకు ఫోన్ చేసిందట, నాకు తెలియదు ఈమె ఎవరో, ఇప్పుడు చెప్తుంది ఆమె. మూడు నాలుగు నెలల క్రితం ఫోన్, నాలుగు నెలలు ఈమెనా మీరు ఎవరో? నాలుగు నెలల క్రితం ఫోన్ చేస్తే ఏదో చెప్పానట సూపర్ రిజల్ట్ వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు వచ్చి. మరి ఎలా వచ్చింది? అరే నువ్వు డీలింగే మార్చావు, శత్రువుగా చూస్తే ఎందుకు చేస్తున్నాడు సాయమో? మీరు దేన్ని శత్రువుగా చూస్తారు? శాశ్వతంగా మీరే మీలో ఉండాల్సిందే అది, కాదు సృష్టి నియమం అంతే. ఎవరైతే దేన్ని అయితే ద్వేషిస్తారో అది మీ లైఫ్లో ఉంటుందంటే, మీరు ప్రేమించేంత వరకు అది ఉండాల్సిందే. అది అది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. అది మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. ఆ నొప్పికి ఏమి ఇస్తున్నారు? తిట్టు. అది కూడా మిమ్మల్ని తిడుతుంది. మీరు దాన్ని ఇబ్బంది పెడతా, అది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఎందుకు మీకు సాయం చేస్తుంది? అది చచ్చినా చేయదు. దాన్ని చంపాలని చూస్తారు మీరు? అమ్మవారిని చంపాలని చూస్తారా? ఎందుకు పడదు దెబ్బ? అర్థమవుతుందిలే నేను చెప్పేది. సో కాబట్టి యద్భావం తద్భవతి, ఆ నొప్పి, ఆ రోగం, ఆ బీపీ, ఆ షుగర్ శాశ్వతంగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు, మీరు నమ్మదు. అది లోపలికి వెళ్ళి ఆత్మని అడగండి. ఏ మాట కూడా అయ్యి ఆగు, ఏ మాటను కూడా ఎవరిది చెప్పినా 100% నమ్మకూడదు, 33% నమ్మండి. ఓకేనా? ఏం చేయాలి దీనికి? లోపల ఆత్మని, దైవాన్ని అడగండి, నిజంగా ఇది కరెక్టేనా, ఆ బీపీ ఇంత ఉండడం కరెక్టేనా, షుగర్ ఇంత ఉండడం కరెక్టేనా, ఈ నొప్పులు శాశ్వతంగా ఉంటాయట, బీపీ వస్తే శాశ్వతంగా ఉంటుందట, ఇది కరెక్టేనా అని ఆత్మని వెళ్ళడగండి. దానికి వెళ్ళడానికి నేను దారి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళారా దైవానికి సాధ్యం కాని రోగం ఉంటుందండి? అసలు ఏం మాట్లాడుతున్నాండి? దేవుడి పట్ల మీకు విశ్వాసం ఉందా? అసలు దేవుడికి సాధ్యం కాని రోగం ఉంటుందా? అక్కడికి వెళ్ళి రావడం చావడం సాధ్యం కాదు మీకు. ఇక్కడ డాక్టర్ చెప్పిందే ఫిక్స్ అయిపోయినారు, అందుకే దరిద్రంగా ఉన్నాయి. పేరుకు మేము భక్తులం, ఒకడు శివుడు భక్తుడు, ఒకడు సాయి భక్తుడు, ఒకడేమో ధ్యానం చేస్తాడు, ఏదో అంటే ఎవరికి ఎవడి పట్ల విశ్వాసం లేదు. మన శరీరం పట్లనే విశ్వాసం లేదు, ఈ శరీరం సృష్టి చేసిన పరమాత్మ పట్ల అసలు విశ్వాసం లేదు మీకు. అర్థమైందా? సో అది నొప్పులు శాశ్వతంగా ఉండేవి కాదు, ఉంటాయి కొన్ని రోజులు కాదనట్లే, అది పది అది అది అక్కడ ఏదో చేస్తోంది, మీరు చేయకుండా అడ్డుపడుతున్నారు. మీకు తెలుసా విషయం? ఆ నొప్పి వచ్చేది ఇక్కడ ముడుకులలో. మీరు వెహికల్ కారు వెహికల్ సర్వీసింగ్ ఇస్తారుగా, సర్వీసింగ్ ఏం చేస్తాడు వాడు? రిపేర్ చేసి గ్రీస్ పూస్తాడు, ఆ గ్రీస్ అంతా తీసేసి కొత్త గ్రీస్ పూస్తాడు. సేమ్ అదే విధంగా ఈ ముడుకులలో మనకు గ్రీస్ లాంటిది ఒక పదార్థం ఉంటుంది, ఆ పదార్థం ఎండిపోతుంది, పాడైపోతుంది. అప్పుడు ఈ నొప్పి వచ్చి మొత్తం అంతా చెత్త అంతా తీసేసి మళ్ళా కొత్త గ్రీస్ పెడుతుంది. ఈ టైంలో మనకు కొద్దిగా ఎండాకాలం చెట్లాగా ఎండిపోయి చేస్తారు. సావండి, ఏ ఎండిపోండి, ఏమైంది? నిజంగా తావరుగా? యద్భావం తద్భవతి, నువ్వు ఏదనుకుంటే అదే. సావండి అంటారా? సాయి చచ్చిమల్ల పుడతారు ఇదే బాడీలో, అర్థమైంది లేదా? చచ్చి ఇదే బాడీలో పుడతారు, అది నేను చెప్పేది. సో మీరు ఇక్కడ నొప్పి శాశ్వతమైంది కాదు, అది ఉండదు, అశాశ్వతమైంది, చీకటి వెలుగులాగా ఎప్పుడు వచ్చిపోతుంటాయి. కానీ అజ్ఞానంలో మీరు తెలియక మీరేం చేశారు? శాశ్వతం చేసి పడేశారు. మీకు వచ్చిందా ఇక జీతం అంతా వాడు, షుగర్ వచ్చిందా వాడు అయిపోయా. సరే డాక్టర్లు చెప్పారు వాళ్ళు వేరే, మీరు ఆధ్యాత్మికంలో ఉన్నారు కదా, డాక్టర్ల మాట ఎట్లన్నారు? దైవం దగ్గర చేసి దైవాన్ని అడగండి. పోయి అడిగారు ఎప్పుడైనా? దైవం కనబడితే తస్తా కదా, మీకెందుకు కనబడతాడు? రాగద్వేషాలు ఉన్నాడు దేవుడు కనబడతాడు, ఆ చచ్చిన కనబడాడు. రాగలేకపోయింది ఉంటే దాని దగ్గర ద్వేషం కూడా ఉంటుంది మరి, అర్థమైందిగా. సో ప్రాబ్లం మీ దైవం దగ్గర చేరకపోవడమే, దైవాన్ని అడగకపోవడమే ఇక్కడ ప్రాబ్లము. నేను అడిగాను, నాకు తగ్గుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నా 14 ఏళ్ల నుంచి. ఓకేనా? సో ఇప్పుడు నొప్పి శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది, అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నొప్పే తీయటి నొప్పిగా మారుతుంది మీరు కరెక్ట్గా డీల్ చేస్తే. సపోజ్ ఒక దేవుడి సేవ, తిరుపతిలో సేవ చేసే అవకాశం వచ్చింది అనుకో, మీరు అందరూ ఏం చేస్తారు? సేవ చేస్తారు చేరా? ఎన్ని రోజులు ఇస్తారు అవకాశం? 10 రోజులు. ఎన్ని గంటలు పని చేయాలి రోజుకు? 10 గంటలు. ఎగ్జాంపుల్ నిలబడి చావాలి, అందరికి వచ్చిన వాళ్ళందరికి దారి చూపించాలి. కాళ్ళ నొప్పులు పుడతాయా లేదా? ఎవరు చెప్పాడు పుడతాయి కాళ్ళ నొప్పులు? మా వాళ్ళు వెళ్ళి వెళ్ళొచ్చున్నారు చెప్పారు. ఒక కాళ్ళ మీద నిలబడక ఇట్లా నిలబడింది, అటు ఇట్లా నిలబడ్డది అట్లా కాళ్ళ మీద. కానీ 10 రోజులు సేవ చేసి వచ్చింది, ఇంటికి రాగానే జ్వరం వచ్చి పడ్డది. జ్వరం వచ్చి పడితే ఆమె ఎట్లా డీల్ చేసింది ఆ ప్రాబ్లం? దైవ ప్రసాదం నాకు వెంకటేశ్వర స్వామి సేవ చేయడం వల్ల నాకు ఇది వచ్చిందని ఇష్టంగా అనుభవించిందట, కథ ప్రాబ్లం క్లియర్ అయిందట, అప్పటికున్న నొప్పి కూడా తగ్గిందట. అంటే దేవుడు సేవ చేస్తే ఇప్పుడు వండుతున్నారు ఇక్కడ అందరూ, ఎలా పనిచేస్తున్నాడు ఎవరి పని ఒక్కొక్కరి పని, అదే ఇంట్లో వండు మనం, ఎవడు వండాడు ఈ నా కొడుకు ఆయన చూడకుండా కోపం వస్తుంటుంది అసలు వండబోద్ది కాదు. అది ఇక్కడ ఆత్మబంధువులు అయిపోతాము, ఎక్కడ లేని శక్తి వస్తుంటుంది ఆయన వండేస్తారు ఆయన. ఏ నీ భర్త ఆత్మబంధువు కాదా? ఏ ధ్యానం చేసిన వాళ్ళు ఆత్మబంధువులా ఏంటి? నాకు పూజలు చేసేవాళ్ళు అందరూ ఆత్మబంధువులే పో, యద్భావం తగ్గదు నువ్వు ఏదనుకుంటే అది. ఓకేనా? క్లియర్ ఉందా లేదా? సో కాబట్టి ఇక్కడ నొప్పి శాశ్వతమైంది కాదు, అది అశాశ్వతమైంది, ఎప్పుడు మారేదే. కానీ మీ భావన్నే, మీ దరిద్ర భావన పెట్టుకున్నారు, ఈ రోగం వస్తుందంటే ఇంతే అని ఎప్పుడైతే అనుకుంటారో అది శాశ్వతంగా ఉండిపోతుంది. సో దాన్ని మార్చేసి అశాశ్వతాన్ని చేయండి ప్రతిదాన్ని. ఓకేనా? రైట్. ఇంకా క్లియర్ ఉందా డౌట్? ఇంకేమి ఉందా? రైట్. ఇంకా అడగండి డౌట్. ఎందుకంటే నేను చెప్పు, మా ఈ మధ్యలో మా న్యూ ఎనర్జీ ఫాలోవర్కి ఏమైంది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ ఎంత డేంజరు? సో డెంగ్యూ చాలా డేంజర్గా, అలాంటి డెంగ్యూని మేము ఎలా డీల్ చేస్తాం? వాళ్ళ బ్రదర్కి డెంగ్యూ వచ్చింది, వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఈమె కూడా డెంగ్యూ వచ్చింది. మా శిష్యులే డాక్టర్లు అందరు వచ్చారు, కూర్చున్నాము, నేను లేను, నేను బయట ఏదో ఉన్నాను. 2 డేస్ బయట ఫుల్ వేడి ఫీవర్ వచ్చింది. అందరు కడప నుంచి అక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ మా లేడీస్ సెంటర్ ఉంది, అక్కడికి వచ్చారు. ఆమెను చూసి, ఆమె మాస్టర్, నాకే రోగం వస్తే నేను మాత్రం ఏం చేస్తాను, నేను కూడా ఎడుతాను, బాధకు తగ్గడు అరవడం, ఇంకా ఏడుద్దామంటే వీళ్ళు భయపడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చారు పాపం. సో ఈమెకి బాధ వస్తుంది, ఒక్కతుంటే లేదా తెలిసిన వాళ్ళు ఉంటే చిన్నపిల్లలాగా అరవడమే ఆ బాధకు తగ్గట్టుగా, కానీ నీళ్ళు భయపడుతున్నారని ఆమె కొద్దిగా లోపల పెట్టుకోవడం వల్ల అరవకుండా అదే ఇంకెక్కువ అయిపోతున్నాను. సో అప్పుడు నాకు ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేస్తే, సార్ మీరు ఏమి ఎక్కడే ఉన్నారంటే ఉన్నట్టే, ఒకసారి రెండుసారి ఇక్కడ అయింది, అంతా గ్యాంగ్ ఉంది, నాకు ఇది జ్వరం వచ్చింది అని అంత సరే నేను వెళ్ళాను. వెళ్ళాక ఏం చేశాను, వెంటనే చచ్చిపోకుండా ఎందుకు బతుకున్నామన్నాను నేను. అంటే ఆమెకు తెలుసా విషయం, నేనే నా పదాల యొక్క ఉద్దేశం తెలుసా నాకు. వాళ్ళందరూ ఇదేం సార్, ఈవెన్ బతికిస్తారేమో కదా, ఇన్స్పిరేషన్గా ఉంటారేమో అంటే చచ్చిపోవటరా. ఆమె పాపం ఏది పట్టట లోపల వామిటింగ్ లాగా అయిపోతుంది, ఏమంది జ్యూస్ తీసుకురా అని వాళ్ళకి చెప్పింది. జ్యూస్ ఎందుకు నీకు, చచ్చిపోమంటే జ్యూస్ ఆడతావాడు పో ముందు అన్నాను, పొదేపో అన్నాను. పక్క వాళ్ళు సార్ ఆమె చచ్చిపోతే ఎట్లా సార్, మా లైఫ్ అంతా మాకు ఇన్స్పిరేషన్గా మాకు ఆదర్శంగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదే ఆమె సార్, ఆమె చచ్చిపోతే ఎట్లా అని ఈమె వీళ్ళే చెప్తున్నారు. నేను అంతా చూసి నవ్వుతున్నా సరదాగా, నాకు అంత తెలుసు, అందరినీ ఏడ్పించడానికి ఇదంతా దొంగ నాటకం, ఆమెకు తెలుసు నా మాటల యొక్క ఉద్దేశం. అప్పుడు మళ్ళీ చెప్పాను, ఆమె చచ్చిపోమని ఎందుకు చచ్చిపోమంటున్నా, ఆమె చచ్చిపోయి మళ్ళీ బాడీలో పుట్టాలి ఫ్రెష్గా, అంటే చచ్చిపోయేది ఎవరు, నొప్పి కాదు, నొప్పి చచ్చిపోమనట్లే, నువ్వు చచ్చిపో అన్నాను. నువ్వంటే ఎవరు? జీవాత్మ. జీవాత్మ చచ్చిపోయి స్వచ్ఛమైన జీవాత్మగా పుట్టాలి. సో జీవాత్మ అంటే ఏంటి? మీరు పాపం పుణ్యం కారు మతాలు రాత ఈ దరిద్ర భావాలనే, నొప్పి శాశ్వతంగా ఉంటుంది, ఈ దరిద్ర భావంతో ఉన్నదే ఈ దరిద్ర జీవాత్మ చచ్చిపోవాలి. చచ్చిపోయి ఎవరు పుట్టాలి? స్వచ్ఛమైన జీవాత్మ, ఎలాంటి భావాలు నమ్మకాలు లేకుండా ప్యూర్గా ఉన్న జీవాత్మ, చిన్నపిల్లలుగా ఉన్న జీవాత్మ పుట్టాలి. అంటే మీరే చచ్చిపోయి మీరే పుట్టాలి. అంటే మలినమైన ఉన్న మీరు, మంచిగా మంచి వాళ్ళు అనుకుంటున్న మీరు, చెడ్డ వాళ్ళు అనుకుంటున్న మీరు చచ్చిపోయి ఇదే బాడీలో మళ్ళీ పుట్టాలి. సో అది నా ఉద్దేశం, మీకు తెలిసే విషయం, పెద్ద మాస్టరా నేను. సో కాబట్టి అలా చెప్పాను, అలా 3 రోజులు అనుభవించింది. 5 రోజులలో ఆమె లేచి ఎగిరి గంతులు వేస్తే ఆశ్చర్యపోయారు అందరు. ఆ వేడి మంట తట్టుకుని, సార్ ఇది డెంగ్యూ సార్, డెంగ్ అయితే బింగ్ అయితే అన్ని నా ఫ్రెండ్ ఏపో, ఏదైనా నా ఫ్రెండ్సే, మమ్మల్ని చంపడమేంటి అసలు, మమ్మల్ని చంపే రోగాలే లేవు. ప్రేమ ఇచ్చామంటే డెఫినెట్గా ఏది మనం చంపదు. ఇది నా 14 ఏళ్ల జ్ఞానం. ఇది ఎన్నో రోగాలు వచ్చేయమండి, ఎన్నో సమస్యలు వచ్చాక మేము తగ్గించుకున్నాక ఈ మాట మాట్లాడుతున్నాను నేను. అర్థమైందా? మమ్మల్ని చంపే రోగాలు పుట్టలేదు, పుట్టవు కూడా. ఒకవేళ మేము ప్రేమ ఇవ్వకుండా మాత్రం చంపుతాయి. సో మేము ప్రేమ ఇస్తున్నాం కాబట్టి అది చంపట్లేదు అని క్లియర్గా నేను చెప్పాను అక్కడ. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఇష్టంగా ఎప్పుడైతే ఆ అనుభవాన్ని చిన్నపిల్లలాగా అనుభవించింది, అది అయిపోయాక కడపక మీకు క్లాస్ పిలిచారు ఆమె. 100-150 మంది పిరమిడ్ సొసైటీ వాళ్ళు కాకుండా పూజలు చేసే గ్యాంగు ఆమె శిష్యులు ఉన్నారు. నేను ఒకరిని పరిచయం చేస్తే అలా పరిచయం చేసుకుని 100 మంది క్లాస్కు వెళ్ళింది ఆమె. అలా స్టేజ్ ఎక్కి అలా కూర్చుంటే ఒక దివ్యమైన వెలుగు కనబడ్డదట. జస్ట్ వెలుగు చూడడానికే వచ్చారు అక్కడ అందరూ, జస్ట్ వెలుగు, ఆమె మాటలు వినడానికి కాదు. అంటే ఈ డెంగ్యూ రోగం ఏం చేసింది? దివ్యమైన బాడీని తయారు చేసింది. అర్థమైందా? సో జ్ఞానికి విషం కూడా అమృతంగా మారుతుంది, అజ్ఞానికి అమృతం కూడా విషయం అయిపోతుంది. ఓ టాబ్లెట్ ఇచ్చామనుకో, ఇంకా ఫాస్ట్గా తగ్గాలి, 2 ఎక్కువ వేసుకుంటుంది అవుట్. ఇక తేడా అర్థమైందా లేదా? సో చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఎంత గట్స్గా మాట్లాడుతున్నాను నేను, ఎలాంటి రోగమైనా తగ్గించుకోవచ్చు. అది రోగం కాదు, మనను ఎండాకాలం చెట్లాగా ఎండు కొట్టడం కోసమే, మళ్ళా కొత్త చిగురు కొత్త ధనం ఇవ్వడం కోసమే తప్ప పరమాత్మ అంత దరిద్ర సృష్టి చేయడు. మనం సర్వనాశనం కావాలి, రోగాల ద్వారా సర్వనాశనం కావాలనే ఉద్దేశంతో అయినా రోగాలను సృష్టి చేయలేదు. మీరు రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, మీరు సరిగ్గా డీల్ చేయట్లేదు అని చెప్తున్నాను. ఆయన ఎవరో ఎరక గురించి అడిగారు. సో ఎరక అంటే ఏంటంటే, మీరు సపోజ్ ఇక్కడ ఎరకలో ఉండడం అంటే అర్థమేంటి? సో మీ అందరినీ ఫీల్ అవ్వడం, ఇక్కడ ఉన్నవాళ్ళందరు ఆ ఫ్యాన్ ఇక్కడ అన్నింటినీ టోటల్గా ఇక్కడ ఉన్నవాళ్ళన్నింటి ఫీల్ అవ్వడమే ఎరక అంటే. పూర్తి ఎరకలో ఉండడం అంటే అది. సపోజ్ ఉదాహరణకు ఒక సినిమా చూస్తున్నారు, మీరు సినిమా చూస్తున్నప్పుడు మీరు ఎరకలో ఉన్నారా అనడానికి ప్రూఫ్ ఏంటి? లీనమైపోతే ఎరకలో ఉన్నట్ట. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎరకలో ఉండడం అంటే అర్థమేంటి? డైరెక్టర్ అంటే ఏంటి? సాక్షి అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చూడడం అంటే ఏంటంటే, ఒక సినిమా చూస్తున్నప్పుడు ముందు అక్కడ కదలకుండా ఒక వస్తువు కంపల్సరీ ఉంటుంది. ప్రతి దాంట్లో రెండు ఉంటాయి, ఒకటి కదిలేది ఒకటి కదలేది. మీరు చూడండి అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది కానీ కదలకుండా ఒక రాడ్ ఉంది, ఉందా లేదా? అలాగే మన లోపల ఒకటి కదులుతోంది, కదలకుండా ఒకటి ఉంటుంది, మీరు అది గుర్తించలేదు ఇప్పటి వరకు. ఒకటి ఎప్పుడు చేసి ఇచ్చేసా నేను, అది చేసా నేను, ఇది చేసా అది చేసా అంటుంది లోపల. విన్నారా ఆ మాటలు? అదెవరు? దైవమా కాదా? మనసు, అహంకారం అది. ఇంకోటి కేవలం చూస్తూ ఉంటుంది, ఒకటేమో నేను చేసా 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 అంటది, ఒకటి కేవలం చూస్తుంటుంది. అదెవరు? అది కదలదు మారదు, అది సాక్షి, అది అది ఆత్మ. ఓకేనా? సో చేసి చూసే చేసా నేను నుంచి చూసే నేను దగ్గరికి మీరు రావాలి, రెండింటిని ఒకేసారి అనుభవించాలి. అదేవిధంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక తెర ఉన్నది, ఉందా లేదా? దాని మీద సినిమా పడుతోంది. తెర ఏ కలర్లో ఉంది? ఇక్కడ చూడండి అక్కడ. సపోజ్ టీవీ అనుకోండి, టీవీ ఏ కలర్లో ఉంది స్క్రీన్? అది కంటిన్యూస్గా ఆన్లో ఉంది అనుకోండి, అప్పుడు ఏ కలర్ ఉందని చెప్తారు మీరు? కాదు, మీరు ఎప్పుడు సపోజ్ టీవీ ఆఫ్ చేసినప్పుడు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆన్లోనే చూసారనుకో, అప్పుడు టీవీ స్క్రీన్ ఏ కలర్లో ఉంటుందంటే ఏం చెప్తారు? బ్లాక్ అని చెప్పగలుగుతారా? మీరు చూడనే చూడలేదు, కలర్ కలర్స్గా ఉంటుందని చెప్తారు తప్ప ఒరిజినల్ బ్లాక్ కలర్ మీరు చెప్పలేరు. అంటే పరమాత్మ ఒరిజినాలిటీని మీరు చూడలేదు ఇప్పటివరకు, ఎప్పుడు మనసులో ఉన్న ఆలోచనలనే చూశారు తప్ప, ఆ టీవీ మీద పడుతున్న బొమ్మలనే చూశారు తప్ప, దాని వెనకాల ఉన్న స్క్రీన్ను మీరు అనుభవించలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఆ టీవీ చూసేటప్పుడు? కేవలం ఒక ఆడ సపోజ్ ఆడవాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, మీరు ఏడుస్తుంటారు, మగవాళ్ళు నవ్వుతుంటే నవ్వరు, మీరు ఏడుస్తారు. ఆడవాళ్ళకి గెలవాలనే భావనలో మీరు చూస్తారు కదా, అదే మగవాళ్ళు అయితే మగవాళ్ళు గెలిస్తే సంతోషపడతారు, ఓడిపోతే బాధపడతారు. ఉదాహరణకు అంటే ఏంటి, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఒక పాత్రను పాత్ర వైపు ఉంటూ ఇంకొక పాత్రను మీరు శత్రువులుగా భావిస్తున్నారు, అవునా కదా? ఇది ఎరకలో ఉండి చూడడం కాదు. ఎరకలో ఉండి చూడడం అంటే ఏంటి, ఆ సీన్ మీద ఇద్దరు ఉంటారు, ముఖ్యంగా ఒకరు ఇద్దరు ఉన్నారు, ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు. ఉదాహరణకు ఏం చేయాలి, మీరు మంచిని అనుభవించాలి, చెడును కూడా అనుభవించాలి ఒకేసారి ఒకేసారి. అలాగే ఆ రెండిటికి ఆధారభూతమైన ఆ స్క్రీన్ను కూడా మీరు అనుభవించాలి. ఈ మంచి చేయడప్పుడు మారుతున్నాయా లేదా? మారుతున్నాయి, స్థిరంగా ఉన్నాయా? ఆ క్యారెక్టర్స్ ఎప్పుడు మారుతున్నాయి కదా, ఏదో కొద్ది పని చేస్తున్నారు కదా వాళ్ళు, కానీ ఎప్పుడు మారకుండా ఉండేది ఏంటి? స్క్రీన్. సో మీరు మూడింటిని ఒకేసారి అనుభవించగలిగితే అది ఎరకలో ఉండడం అంటే. అర్థమైంది కదా? అంటే మార్పు చెందే ఈ దేహాలనే కాకుండా ఇక్కడనే మారకుండా ఒకటి ఉంది, అది కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? నాకు ఆ మెడలో హారం ఇష్టమైంది, అయిపోయింది కదా బతుకు. అంటే ఆ ఆహారం నచ్చలే, అంతేగా? ఒకటి ఇష్టం అంటున్నాడు, ఒకటి ఇష్టం ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల, ఈ ఇష్టాయిష్టాలు ఉండడం వల్ల మనకు ఆ పరమాత్మ దర్శనం లభించట్లేదు. సో కాబట్టి ఆహారాన్ని ఈ ఆహారాన్ని ఇష్టపడితే అప్పుడు రెండింటిని ఒకే రకంగా చూస్తామా? అయిపోయాను, అర్థమైంది కదా? అందుకే నేను ఏం చెప్పాను, 33% పాజిటివ్, 33% నెగిటివ్ న్యూట్రల్ అన్నాను. మూడు గుణాలను ఇష్టపడండి, మూడు దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే మూడు దగ్గర పెట్టుకుంటారో, కోపం వచ్చినా హాయ్ రారా కూర్చో అంటారు, శాంతం వస్తే రారా కూర్చో అంటారు, అవునా? ఇప్పుడు కోపం వస్తే ఈ అమ్మాయి అనవసరం కోపం వచ్చింది, నేను ఇంత పెద్ద జ్ఞానిని, నేను ఇంత యోగిని, నాకు కోపం రావడమా అనిపిస్తుందా లేదా మీకు? ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నా నాకు ఇంకా కామ క్రోధాలు ఉన్నాయా, బాధపడుతున్నారు లేదా? ఇప్పుడు ఉంటారా బాధ? ఉండాల్సిందే కామ క్రోధుల ఉపమహాలు అంటున్నా నేను, కానీ అతిగా ఉండకూడదు. 33% ఉన్నారు చెప్పాను కదా, వీళ్ళకి అర్థం కాదు, వదిలేద్దాం, ఏం చేద్దాం? ఓకేనా? సో కాబట్టి ఎరుకలో ఉండడం అంటే అక్కడ ఉన్న అన్నిటినీ అనుభవించాలి, మంచిని అనుభవించాలి, చెడుని అనుభవించాలి, అలాగే కదలకుండా ఉండే ఆ తెరను కూడా అనుభవించాలి. ఈ ఆకాశంలోనే, ఈ ఖాళీలోనే మనం అందరం కూర్చున్నాం, అవునా? సో ఈ ఖాళీ ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ, స్వచ్ఛమైన పరమాత్మ. ఆ ఖాళీలో మనం కూర్చున్నాం. మనం ఎప్పుడు మారేటే ఈ బాడీ కూర్చుంది, ఈ బాడీలన్నీ మారేవి ఇప్పుడు, అర్థమైంది కదా? సో కాబట్టి ఎరుక అంటే అన్నిటినీ అనుభవించగలడము. అప్పుడు మీకు బాధ ఉంటుందా, సుఖం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఇటు సుఖం వస్తుంది, ఇటు దుఃఖం వస్తుంది, అన్ని ఉంటాయి. కాబట్టి ఆనందం, పరమానందం, అంత నాటకం అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా? ఏం లేవా? మళ్ళీ అడగదు, ఒంటరి కడితే చెప్పలేను. ఏదైనా బాధ ఉంటే చెప్పుకోమంటే అది వేరే, కొద్దిగా ఉంటాయి కదా. రైట్ రైట్, అడగండి అడగండి, పర్వాలేదు. సో టాబ్లెట్ వేసుకోవాలా వద్దా, అదే కదా మీ క్వశ్చన్. అదే ఈమెనా, రైట్. సో టాబ్లెట్ వేసుకోవాలా వద్దా అని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనికి నేనేం చెప్పను, మీరు నిర్ణయించుకోవాలి. మీరు మీ దేహ పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. సో టాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, పర్వాలేదు. 10 టాబ్లెట్లు వేసుకుంటున్నారు, సడన్ గా ఆపేశారనుకోండి, శరీరం తట్టుకోలేకపోవచ్చు. ఓకేనా? సో కాబట్టి టాబ్లెట్ వేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా, మై డియర్ టాబ్లెట్ నేను వేసుకుంటున్నాను, నీలో ఉన్న స్వచ్ఛమైన శక్తి నాకు కావాలి అని అనుకొని వేసుకోండి. ఓకేనా? అలా వేసుకొని ఆ లక్షణాలన్నింటినీ ఇష్టంగా అనుభవించండి. ఏదో అనారోగ్యం ఉంది కదా మీకు, బీపీ షుగర్ ఏదో కళ్ళు తిరిగినట్టు ఏవో అయితే ఉంటాయిగా. సో ఆ లక్షణాలన్నింటినీ నేను చెప్పినట్టు ఇష్టంగా అనుభవిస్తే అప్పుడు మీరు ఎదుగుతారు. ఎప్పుడైతే మీరు ఎదుగుతారో మీకు నెగిటివ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ అరే ఇంత తల తిరిగినని హాయిగా ఉండగలిగాని, అరే వాంటింగ్ వచ్చింది అనుకో, రారా రారా కక్కేస్తానండి. ఏదో ఉంది చెత్త, అది బయటకు రావడానికే కదా వచ్చేది, ఎందుకంత భయము? కక్కేయండి, పర్వాలేదు. అదే తగ్గుతుందో తగ్గదో, రైట్ రైట్ రైట్. సో కాబట్టి అది కూడా కరెక్టే, అందరూ అదే చేస్తున్నారు. ఎందుకు ఈ కర్మ తలరాత? మరి జీవితం పట్ల విరక్తి వచ్చింది ఆ మీద కూడా తప్పేగా, ఎప్పటికీ తగ్గట్లేదు అది చేసుకుంటే. ఏం చేస్తుంది మరి, తిట్టుకోకుండా ఏం చేస్తుంది? తగ్గుతేనేమో టాబ్లెట్లో ప్రేమ వచ్చేది, కానీ తగ్గట్లేదు, కొత్త రోగం వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? నడుంకు పెట్టుకుని వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేస్తుంది? అదే. సో కాబట్టి కరెక్టే అది, కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు నేను చెప్పినట్టు అనుకోని ఆ లక్షణాలన్నింటినీ ఇష్టంగా అనుభవిస్తే మీరు ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు ఆమె చెప్పింది కదా కొద్దిగా తేలిక అనిపించిందని, అట్లా మీకు తేలిక అనిపించి నడుము నొప్పి తగ్గింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది మీకు, విశ్వాసం వస్తుందా లేదా? అరే నొప్పిని ఇష్టంగా అనుభవిస్తే తగ్గుతోంది, తేలిక అవుతోంది, హాయిగా ఉంది. ఎప్పుడైతే కొద్దిగా విశ్వాసం వచ్చిందో అప్పుడు ఏం చేయండి, 5 టాబ్లెట్ వాడేది 9, 5 వాడేది 4, 2, 4 నుంచి 3, ఇలా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మీ లక్షణాల పట్ల విశ్వాసం పెంచుకోవడానికి ట్రై చేయండి. ఏ లక్షణం వచ్చినా తగ్గించుకోగలిగేలా, మీకు మీరు తగ్గించుకోగలిగేలాగా ఈ సాధన చేసి, ఎప్పుడైతే మీకు విశ్వాసం వస్తుందో ఆటోమేటిక్గా మీకే అనిపిస్తుంది, ఇంకేంటి నాకు నొప్పిని డీల్ చేయడం వచ్చింది, వామిటింగ్ డీల్ అయ్యి వచ్చింది, అన్నింటినీ డీల్ అయ్యి వచ్చింది అని మీరే టాబ్లెట్లు తగ్గిస్తూ వస్తారు. ఓకేనా? క్లియర్ ఉందా లేదా? సో కాబట్టి ఒకేసారి నాకు తెలిసి కొందరైతే చేయగలుగుతున్నారు, టాబ్లెట్ వాడకుండా ఉండగలుగుతున్నారు, కానీ కొందరు ఉండలేకపోతున్నారు. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పలేను, మీరు ఇది చేయమని. మీరు నిర్ణయించుకోండి, మీ దేహ స్థితిని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి. అవన్నీ నేను చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చినాయని. సో అలా చేసి తగ్గించుకున్నవాడు ఉన్నారు, అర్థమైంది కదా? సో ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నారు. కాబట్టి నేను అందరికీ నేనేం చెప్పను, మీరు నిర్ణయం తీసుకోండి. ఆ మంటలు ఆ నొప్పులను అనుభవించి దైవం దగ్గర చేరి ఆ దైవం ఏది చెప్తే చేయండి. ఇప్పుడు టాబ్లెట్ వాడాలా వద్దా అడగండి, అక్కడ ఆ ప్రశాంత స్థితిలో ఉండి మీరు అడగండి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది, సరిపోతుంది. ఓకేనా? దయచేసి తిట్టుకుంటూ వేయకండి, వేసుకుంటే మందులు సపోర్ట్ చేయవు మీకు. మీరు పాపం పుణ్యం కర్మ అనే భావనలో ఉండి టాబ్లెట్ వాడుతున్నారు కాబట్టి చచ్చినా అప్పుడు టాబ్లెట్లో పవర్ ఉన్నా తగ్గదు, ఎందుకంటే మీ భావన కరెక్ట్ లేదు కాబట్టి. ఓకేనా? సో టాబ్లెట్ వేసుకోండి, ఇష్టంగా వేసుకోండి, ఆ కష్టాన్ని ఇష్టంగా అనుభవించండి, ఆ రెండు చేయండి, మెల్లిమెల్లిగా తగ్గించండి. చెప్పండి ఇంకా.
అట్లాగే మెడిటేషన్ చేసుకోవడం కూడా ఒక విధంగా రిలాక్సేషన్ ఉంది, ఆ ఫీలింగ్ మార్పు రావాలి అని అంటున్నాను. ఏ జబ్బు అయినా కూడా ఇంతకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇది మనకి ఎంత అనే ఫీలింగ్ కూడా పెట్టుకోవాలి కదా.
పెట్టుకుంటే ఏమొస్తుంది మీకు, తగ్గుతుందా? ఎక్కడ తేలిక అవుతుందండి ఆ రోగం, అలానే వస్తుంది కదా. అవును మీరు అన్నది కరెక్టే. ఏమంటున్నారు మనకంటే ఇప్పుడు పెద్ద రోగులు ఉంటారు చిన్న రోగులు ఉంటారు, దాని వల్ల ఏం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే దాని వల్ల తాత్కాలిక ఉపశమనం వస్తుందా, శాశ్వతమైన పరిష్కారం వస్తుందా? ఆలోచించవచ్చు కానీ దీనివల్ల రోగం తగ్గదు. మరి తగ్గడం కావాలి నాకు అనిపించకుండా ఉండవడం కరెక్టే, కానీ అది శాశ్వతమైన పరిష్కారం కాదు. మనం తగ్గించుకొని చూపించాలి అది నేను చెప్పేది. ముక్తి పొందాలి, కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలి, ఇది లక్ష్యం. కానీ నాకంటే పెద్ద రోగి ఉన్నాడు, వాడికంటే నాకు చిన్న రోగం ఉంది అనుకుంటూ కూర్చున్నారు అనుకో, ఈ చిన్న రోగం అవును కరెక్ట్, కానీ దీనికి పరిష్కారం ఏంటి? ఆ చిన్న రోగం పెద్ద రోగం కాదని గ్యారంటీ ఏంటి? నువ్వు అలా అనుకుంటే కాకుండా ఉంటుందా? ఆ తర్వాత ఎలా ఉంటే అలా వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే క్లియర్ చేసుకుంటే బెటర్ కదా. పెద్ద రోగం అయినంతవరకు ఎందుకు చేసుకోవాలి? ఆ సృష్టి దశని అర్థం చేసుకోవచ్చు కదా. సో చిన్నగా ఉన్నప్పుడు అక్కడే తృప్తి పడకుండా, ఉన్న దాంట్లో తృప్తి పడకుండా మూలాల్లోంచి తీసేయాలి ప్రాబ్లంను. అంటే అది అల్టిమేట్ గా తర్వాత చెప్పడం మీద కూడా దృష్టి పెట్టాలి. మీరు పెడితేనే అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ కొత్త జీవాత్మగా పుట్టాలి. అంతే అంతే, చంపడం అంటే ఆ చెత్త బంధాలు బిందాలు అన్ని తీసేయడం. ఓకేనా? ప్యూర్ జీవాత్మగా మారాలి. సో నిజంగా మీరు చేసి రిజల్ట్స్ వచ్చాయో మిమ్మల్ని ఎవరు ఆపలేడు. ఇంకా చేసుకుంటారా? ఇంకా ముఖ్యంగా డబ్బు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీకు బీదరికం ఉంది మీ దగ్గర, అవునా కదా? అంతే కదా, డబ్బు సమస్య అంటే మీ దగ్గర బీదరికం ఉంది. సో కాబట్టి ఆ బీదరికాన్ని కూడా, మై డియర్ బీదరికం, మరి అంతే, మరి ఇష్టపడకుండా చచ్చినా పోదు, శత్రువు అయి కూర్చుంటుంది. దరిద్రం 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 అన్నారు ఆ బీదరికాన్ని. నా కొడకా నన్ను దరిద్రం అంటావు, నీ సంగతి చెప్తా ఉంటుంది, అది ఇంకెక్కువైపోతుంది, ఇంకా దరిద్రం అయిపోతుంది. కాదు, దరిద్రమే దైవం అయిపోవాలి. దరిద్ర దేవత కూడా ఉందట తెలుసు కదా అమ్మవారు. ఎవరు ఆ దేవత పేరేంటి? జ్యేష్ఠాదేవి. మా జ్యేష్ఠాదేవిగా మా మంచిది కదా, దేవి ఎందుకైంది? ఆ జ్యేష్ఠ కూడా అవసరం అక్కడ. ప్రతిదీ అవసరమే, మనకు తెలియక అజ్ఞానంలో ఎప్పుడు డబ్బే కావాలనుకుంటాం, కానీ బీదరికం కూడా ఉండాలి. తెలుస్తుంది, ఉండాలి కానీ మళ్ళీ డబ్బు కూడా రావాలి, అది నేను చెప్పేది. బీదరికం కూడా అలానే ఎప్పుడు దరిద్రంగా తిండికి లేకుండా ఉన్నారు కాదు, బతక అది. సినిమాకి వెళ్లకుండా, మంచిగా డ్రెస్సులు వేసుకోకుండా, స్వీట్ తినకుండా, కారు లేకుండా, ఎందుకంటే బతుకు అది కూడా ఉండాలి కదా, అన్ని ఉండాలి కదా. ఎట్లా పోవాలి అది చెప్తాను. మీకంత డబ్బా ఎందుకండి? అదే మాకున్నాయంటే అర్థం ఉంది. బతకడానికి ఎట్లా పోవాలని అడగద్దు, ఏదో మినిమం ఉంటే చాలని అడగదు, లేదా ఆయన మినిమం మీ దగ్గర, కానీ మీకు కోట్లు కావాలి. ఇప్పుడు కావాలని కూడా తప్పేం కాదు, కానీ దాని తగ్గ సాధన చేయండి. నేను చెప్పేది ఎన్ని కోట్లైనా కోరుకోవచ్చు, కానీ పరమాత్మ తెలుసు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తాడు. మీరు కోరుకున్నా మాత్రం నేను రావు, పరమాత్మ లింక్ పెడతాం కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు వస్తున్న బీదరికాన్ని, మీకున్న బీదరికాన్ని ఇష్టంగా అనుభవించండి. మళ్ళీ అన్నిటికీ ఒకటే పరిష్కారం, నేను ఏది ప్రతిదానికి ఒకటి పెట్టలే, ఒకటే. ఏంటది? మై డియర్ బీదరికం, నాకు డబ్బు కావాలనుకోకండి, దైవం దగ్గర తీరండి ఫస్ట్. దైవం ఏదైతే ఇస్తారో అది స్వీకరించండి. ఓకేనా? సో కాబట్టి మై డియర్ బీదరికం, నీలోనే దైవం దాగి ఉన్నాడు. దైవం ఎక్కడ ఉన్నాడు? బీదరికంలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆయన. కాబట్టి మీకు ఏదైతే ఉందో దాంట్లోనే దైవం ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. దాంట్లో కాదు, అక్కడే ఉన్నాడు. జస్ట్ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఆ హార, ఇప్పుడు ఆ ఆహారం గురించి చెప్పండి, నా హారం ఇలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది అంటుంది. అంటే ఆమె దేన్ని అనుభవిస్తోంది? దేన్ని అనుభవించాలి? బంగారం. దైవం అంటే ఏంటి ఇక్కడ? బంగారం. కానీ బంగారాన్ని అనుభవించట్లే హారాన్ని, డిజైన్ అనుభవిస్తుంది. దరిద్ర డిజైన్ అది, ఇప్పుడు ఉంటుంది రేపు చూసుకుంటుంది ఆ డిజైన్, అవునా కదా? ఏ ఈ డిజైన్ బాగాలేదు, ఆ డిజైన్ బాగుంది, ఈ ముక్కు బాగాలేదు, ఆ ముక్కు బాగుంది, ఈ అమ్మాయి ముక్కులు ఉంటాయి కూడుతాయి. ఇక్కడ ముక్కులు కాదు ముఖ్యం, ఆ ముక్కు దేనితో తయారైంది, ఈ ముక్కు దేనితో తయారైంది, రెండు ముక్కులు దైవశక్తితో తయారైంది, దాన్ని అనుభవించి తావచ్చు కదా. అంటే మనం ఉంగరాలను అనుభవిస్తున్నాం కానీ బంగారాన్ని అనుభవించట్లేదు. ఎంత దరిద్రం బతుకులు మనం, అక్కడే ఉంది బంగారం, లేదా ఇక్కడే ఉందిగా. నా బంగారం ఎంత మంచిది అంటాడు ఎవడైనా? అందరు బంగారాలు ఒకటే, అందరు వాల్యూ ఒకటే ఆల్మోస్ట్. ఉంగా ఈ ఈ రూపాలలో నామరూప క్రియలలో ఇరుకొని తెచ్చారు మీరు. నామం అంటే పేరు, రూపం అంటే దానికి ఒక ఫిగరు, క్రియ అదేదో చేసే పని, అదనంగా ఒక ఫీలింగ్ వస్తుంటుంది లోపల. దీంట్లోనే వస్తున్నారు కానీ యాక్చువల్గా ప్రతీది కూడా బంగారమే. ఈ సృష్టి అంతా స్వచ్ఛమైన శక్తితోటే తయారైంది, అది మనం అనుభవించలేకపోతున్నాము. దానికి కారణము కేవలం నామరూపక్రియలేనా అనుభవించండి. పర్లే, నా ఆహారం బాగుంది నీ ఆహారం బాగాలేదు అనుకోండి, కొద్దిసేపు అనుకోని అయిపోయాక ఇక పర్లేదే నీ ఆహారమైనా నా ఆహారమైనా ఇద్దరం బంగారంతో తయారైంది కదా, ఓకే నువ్వు నేను ఒకటే అనుకుంటే అయిపోయాను. కాదు, ఆరాల వరకే ఆ డిజైన్ల వరకే ఉండి చేస్తున్నారు, అందుకే సర్వనాశనం అయిపోతుంది. అర్థమైందా? సో ఆ బీదరికమైన డబ్బు అయినా ఒకటే ఒకటే తేడా ఏం లేదు, ఈ బీదరికం అదే దైవశక్తితో తయారైంది, ఆ డబ్బు కూడా ఆ దైవశక్తితోటే తయారైంది. కాబట్టి అది బీదరికం ఆ డబ్బా పక్కనెట్టేసి ఆ బీదరికంలో ఉన్న బీదరికం దేంతో తయారైంది, పరమాత్మ శక్తితోటి అమ్మవారి శక్తితోటే తయారైంది. సో కాబట్టి ఆ బీదరికాన్ని ఇష్టంగా అనుభవించండి, అక్కడే ఉన్న స్వచ్ఛమైన అమ్మవారు కనబడుతుంది. అంటే నిరాకారమైన అమ్మవారు, నిరాకారమైన అయ్యవారు కనబడతాడు అక్కడే. అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం ఉన్నట్టుగా ఏదన్నా కూర్చుకో సంకల్పం చెప్పైనా, ధ్యానం చేసే ముందు కళ్ళు తెరిసే ముందు సంకల్పం పెట్టమన్నాను. సో ఫస్ట్ మీ టార్గెట్ దైవం దగ్గర చేరడము. కాబట్టి ఆ దైవం ఎక్కడున్నాడు? ఆ బీదరికంలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ దైవాన్ని ఎక్కడో సక్సెస్ అవ్వకండి, ఆ వెంకటేశ్వరుని అక్కడెక్కడో పడేయకండి, ఆయన ఇక్కడే అంతటా ఉన్నాడు సర్వవ్యాపి అని. అర్థమైందా? వెంకటేశ్వర సర్వవ్యాపి ఓన్లీ తిరుపతిలోనే ఉన్నాడా? అంతటా ఉన్నాడు, మరి అక్కడే చూడవెనక ఇక్కడ కూడా చూడొచ్చుగా. సరదా సరదా కోసం వెళ్ళు నేను వద్దన్నట్లు, కానీ వెంకటేశ్వరు అక్కడే ఉన్నాడా అంటే అన్నారు అనుకో, నాకు దేవుని రూమ్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నారు అనుకో, మీ బతుకులు సర్వనాశనం అయిపోతాయి. మరి దేవుని రూమ్లో ఎంతసేపు ఉంటారు మీరు? అరగంట గంట తర్వాత ఇక్కడికి రావాలి కదా హాల్లోకి, మరి ఆ బుద్ధి అక్కడికి అక్కడ ఉన్నంతసేపే ప్రశాంతం, ఇక్కడికి రాయన అయిపోయి ఇంకేమి కోపాలు తాపాలు అన్ని వచ్చాయి. సో మీకు దైవం ఎక్కడ ఉండాలి? దేవుని రూమ్లోనా ఇక్కడనా? అంతటా ఉంటే బాగుంటుంది కదా. మా దేవుని రూమ్ తీసేసి ఎక్కడ పడితే అక్కడే దైవాన్ని చూడండి, ఇంకా దేవుని రూమ్ కట్టుకోకండి, అంతటా ఉన్నాడు దేవుడు అని అయిపోయాయి, ఓపెన్ అయిపోతుందిగా. ఆడదాకి వెళ్ళి చూసేస్తాను. చేయడం ఇవన్నీ తప్పేం కాదు మా ఆయన. అవును వింటున్నాడు, పని కాకుంటే మీ కాళ్ళ నొప్పి ఎందుకు తగ్గట్లే చెప్పు మా చెప్పు. ఏ అడిగినట్లేదా కాళ్ళ నొప్పికి? మరి విన్నావు ఎందుకు తగ్గట్లే? మళ్ళా కర్మ ఎందుకంటావు? మన దోషం ఏంటి? రిజల్ట్ ఇస్తానేమో వాడట, రిజల్ట్ రాకుండా నీ కర్మ అన్నట్టు. అన్నిటికీ కర్మ అని చావండి. నీ తలరాత్రులు ఇవ్వాలని ఉంటే వాడు ఇవ్వగలుగుతాడు, లేకుండా ఇవ్వలేడు. అంత సీన్ లేదా వెంకటేశ్వరానికి? మీ కర్మలు తలరాత చెరిపోయేంత సీను వెంకటేశ్వర స్వామికి లేదు, శివుడికి కూడా లేదు, ఎవ్వడికి లేదు. సంత భార్య కాలు పెట్టుకుని చనిపోయింది, ఏం బీకాడు శివుడు అంటున్నాను నేను. తెలుసా మీకు? సతీదేవి చచ్చిపోయింది కదా కాలు పెట్టుకుని, ఏం చేశాడు శివుడు? అంటే సంత భార్యను రక్షించలేడు, నిన్ను నా చోటు రక్షిస్తాడా? ఇంపాసిబుల్. అది జ్ఞానం ఇస్తాడు, ఎలా తగ్గించుకోవాలి చెప్పగలుగుతాడు. ఇక్కడ నేను శివుడిని తక్కువ చేయట్లేదు, అర్థం చేసుకోండి. ఓ సృష్టికో నియమం ఉంది, కర్మలు ఎవరిది ఇవ్వకూడదు, కేవలం దారి చూపించాలి. అర్థమైంది లేదు? ఒకవేళ కర్మలు తీసాడనుకో ఈ రోగం ఆడికి అనుకుంటుంది ఆ శివుడికి, ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఎవరికైనా ఈ మీ అందరి రోగాలు తగ్గించడం 2 నిమిషాల పని అండి, నాకు ఆగండి ఒక నిమిషం. మీ కర్మలో మీ రోగాలు తగ్గించడానికి 2 నిమిషాల పని నేను తగ్గించగలుగుతా, కానీ ఏమైతుంది వెంటనే నాకు వెంటనే అందరు స్టేషన్ మీద పట్టుగా తీసుకొచ్చి అది తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లాల్సి వస్తుంది. నాకేం కర్మ పట్టింది మీ దరిద్రం రోగాలు తీసుకోవడానికి? రాకండి, ఎవడు రమ్మన్నాడు? నేను కాలు పట్టుకున్నాడు మిమ్మల్ని, రాకు చేయకు, నాకు వచ్చే నష్టమేం లే. ఏదో అట్రాక్ట్ చేయడానికి నేను చెప్పాను, నేను కర్మ తీసుకొని నాకు అవసరం లే. నేను జ్ఞానం చెప్తా, ఎట్లా తీసుకోవాలో చెప్తా, అది చేయండి. కానీ మీ కర్మలు తీసుకో సార్, మేము 1 లక్ష ఇస్తాం కదా సార్ తీసుకోవచ్చు కదా, ఆ బోడి 1 లక్ష ఒకటి గడుపు అన్నాడు. ఏం చేసుకోవాలి 1 లక్షతో? హోటల్కి వెళ్ళాలా, పెద్ద ఇల్లు కట్టుకోవాలా, ఈ అమ్మ ఇల్లు కట్టుకుంటే ఏమొస్తుంది అన్న ఆనందం? ఈ ఆనందం ఇక్కడే దచ్చింది, పో దానికోసం అక్కడ పోవాల్సిన అవసరం లేదా అన్న. ఆనందం కోసం ఇల్లు కట్టుకుంటాడు వాడు అని మెంటల్ అయితే దుబ్బింది ఏమన్నా. ఒక ఆవిడ అంది, పెద్ద ఇల్లు ఉంది వాళ్ళకు, పెద్ద ఇల్లు కడుతోంది, నాకు ఫోన్ చేసి సార్ పని వాళ్ళు రావట్లేదు, ఏం చేయలేదు ఇదని అడిగింది. సరే అమ్మా నేను చెప్పింది చేయండి అని అన్నీ అయిపోయింది. నాకు 1 రోజు 2 రోజు 3 రోజు కూడా కోపని ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తామని నేను చెప్పను పోవాలి నన్ను. సార్ ఇల్లు కట్టేంతవరకు హెల్ప్ చేయండి, తర్వాత మిమ్మల్ని ఫోనే చేయి అడగను అన్నది. తంతా ఇంకోసారి ఫోన్ చేస్తాను, చేయను సార్ అని. గృహప్రవేశం అయింది, నేనే స్టీవ్ గెస్ట్ వెళ్ళాను, తెల్లవారే ఫోన్ వచ్చింది. ఏంటో తెలుసా సార్? పనే మరే సార్, ఇదంతా ఎవడు ఊడవాలి సార్ అని. అంటే ఇల్లు కట్టుకుంటే ఆనందం వస్తున్నాడు, దరిద్రం కష్టాలు ఎక్కువ చేస్తారు, మీరు దాన్ని మెయింటైన్ చేయలేక చేస్తారు. దానివల్ల చిన్న ఫ్లాట్ లో ఉండడం మొత్తం ఎంత బాగా కట్టుకుందో, ఇల్లు పనామే లేకుంటే ఇంకా సంగతి తెలుస్తుంది ఈ విధంగా. అవునా కదా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో చేస్తే ఏదో ఆనందం వస్తుంది కాదు, ఆనందం ఇప్పుడే ఇక్కడే ఉంది. అక్కడెక్కడో లేదు, అదేదో సాధిస్తే వచ్చేది కాదు, అది స్వతహాగా ఉంది మీ లోపల. మన పుట్టినప్పటి నుంచి మనతో పాటే ఉంటుంది, మన సహజమైన స్థితే ఆనంద స్థితి. కానీ అది మర్చిపోయి చిన్నప్పుడు ఆనందం ఉన్నావా లేదా మన అందరం? ఈ దరిద్ర తల్లిదండ్రులు ఏం చేశారు? పెళ్లి కాదు మా అప్పుడే పెళ్లి వరకు వెళ్ళకండి. మనం అందరం సహజంగానే పుట్టాం కదా ఆనందంగా, చిన్నప్పుడు ఆనందంగా ఉన్నాగా 1-2 ఇయర్స్ కు. ఈ దరిద్ర తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియక, అంటే అందరు తల్లిదండ్రులు అదే చేశారు, ఒక మీరే కాదు మీ తల్లిదండ్రులు కూడా అందరూ అదే చేశారు. ఏం చేశారు? అరే నువ్వు ఏదైనా సాధించలేవా అనుకున్నా సాధించలేదా, నువ్వు వేస్ట్, దేనికి పనికిరావు, నువ్వు అనుకునే అన్ని సాధించాలని చెప్పిందా లేదా మీ అమ్మ? అయిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి దరిద్ర మాటలు చెప్పారో పిల్లలకు, నువ్వు అనుకున్నా సాధించాలి లేకుంటే వేస్ట్ అని, అప్పుడు ఏమైతుంది? కథం వాడు ఆనందం దూరం అయిపోతుంది వాటిలో. ఓహో నేను ఏదో సాధిస్తేనే ఆనందమా, నేను కాలేజ్ ఫస్ట్ వస్తే ఆనందమా, నేను అనుకున్న బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితేనే ఆనందమా అనుకుంటుంది దరిద్ర పిల్ల. ఏం చేస్తుంది మే? చదువు చేతిలో ఉంటుంది కదా, చదువుకుంటుంది కాలేజ్ ఫస్ట్, ఇంతవరకు బాగానే ఉంది. రేపు ఏమంటది, ఇక కోరికలు పుడతాయి, నాకు అందమైన బాయ్ ఫ్రెండ్ కావాలి, అడున్నాడు బాగున్నాడు అడగాలంటది అన్నది అనుకో సపోజ్, ఏం జరుగుతుంది? ఏ ఆడే ఉన్నా నీకు మాత్రమే సొంతమా, ఆడే ఆడే టైపు, వాడికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరికి ఏం తెలుసు? అవునా? సో వాడు దొరికితే, దొరకకుంటే? అయితే వాడిని చంపాలి లేదా నువ్వు చావాలి. దీని కారణం ఏంటి? మీరు పెంచిన పెంపకమే. నువ్వు అనుకున్న సాధించాలి లేకుంటే వేస్ట్ వేలో అని చెప్పడంతో ఈ పాప మైండ్లో పడిపోయింది. ఇప్పుడు ఈమె అనుకున్న సాధించాలి లేకుంటే దేనికి పనికిరాదు అనుకుంటుంది ఆమె. కాబట్టి ఇప్పుడు ఓకే, చదువు అంటే నీ చేతిలోనే ఉంది, కానీ మనుషులు నీ చేతిలో ఉంటారా? వాడికో మనసు ఉందిగా, వాడికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చినా రేపు నచ్చనా అనొచ్చు, అప్పుడేం చేస్తావు? ఏ లాఫింగ్ బుక్ దొరుకుతాడే నీకు ఎప్పుడు ఈయన అవ్వడానికి? ఎప్పుడు మా ఆయన నవ్వుతూనే ఉండాలంటే లాఫింగ్ బుక్ దాన్ని పెండి చేసుకోండి. లాఫింగ్ బుద్ధ అంటే తెలుసా బొమ్మ? ఇప్పుడు ఈ నవ్వుతుంటాడు, దానికి తాళి కట్టి దాని కూర్చోండి. మొగాళ్ళని చచ్చిన పెళ్లి చేసుకోకండి, ఆడవాళ్ళని చచ్చిన పెళ్లి చేసుకోకండి. ఎప్పుడు ఎవ్వడు నవ్వడు ఇంపాసిబుల్. అంతే కదా, అంతే బొమ్మని చేసుకోండి పెళ్ళి, పని అయిపోతుంది దరిద్రం లేదు. సో ఇదంతా మనం పెంచిన పెంపకమే దరిద్ర పెంపకం. ఏమని చెప్తారు? పెళ్లిలో ఏం దీవిస్తారో, ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండు, ఇది అన్నిటికంటే దరిద్ర దీవెన, సర్వనాశనం అయిపోతారు జీవితం. అంటే మా మైండ్లో ఏం పడిపోతున్నాడని, మా మైండ్లో ఏం పడిపోతున్నా అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడు సుఖశాంతులతోటే ఉండాలేమో, ఒక సుఖశాంతులు లేకుంటే మేము తప్పు చేస్తున్నాం అనే భావన పడుతుందా లేదా? మీరే ఏడుబూటి మొగాలతో ఉంటారు, మీరు మాకు సుఖశాంతులతో ఉండాలని దీవిస్తారు, ఎట్లా వస్తుందో పని చేస్తుంది? అసలు సాధ్యమవుతుంది అసలు సుఖశాంతులతో ఎల్లప్పుడు ఉండడము అవుతుందా అండి? సో ఎంత దరిద్ర దీవెన తీస్తున్నారు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రాక్టికల్ గా. అది దీవించడం వల్ల మా మైండ్ లో పాజిటివ్ థింకింగ్ పడిపోయి చచ్చిపోతున్నాం, ఏం చేయాలి అర్థం కాక, అవునా కదా? సో కాబట్టి ఏం దీవించాలి? సుఖశాంతులలో సమానంగా ఉండాలి, సమదృష్టి ఉండాలని, ఇలా ఇంటికి దీవించాలని, కష్టసుఖాలను సమంగా స్వీకరించాలని, ఓ కష్టసుఖాలు ఆనందంగా ఉండాలని దీవించాలి. అది సాధ్యమయ్యే అవకాశం ఉంది. అర్థమైందా? ఫెయిల్యూర్ సక్సెస్ లో ఆనందంగా ఉండాలని దీవించాలి. ఎప్పుడు సక్సెస్ ఏ రావాలన్నా అనుకో, ఫెయిల్యూర్ రాని దరి బై ఈ నవ్వు ఫేస్ అయితే దరిద్ర ఫేస్ అవుతుంది మొగం చూడదు కదా. అర్థమైందా లేదా? బాగుందా? ఓకేనా? క్లియర్ ఉందా లేదా? కొద్దిగా నేను పెద్దవాళ్ళని అంటున్నా అనుకోవద్దు, మీరు కూడా మీ పెద్దవాళ్ళు మీకు చెప్పారు, అది మీరు చెప్తున్నారు, ఇలా పరంపరలాగా వస్తోంది. కానీ ఇప్పుడు మారండి, ఇది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే, అదే నేను మళ్ళీ మీకు కొత్తగా చెప్తున్నాను అంతే. ఓకేనా? మీరు ఇప్పుడు నేను చెప్పింది విన్నాక భగవద్గీత చదవండి, ఉపనిషత్తులు చదవండి, ఏదైనా చదవండి, మొత్తం క్లిష్టర్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? చిన్న చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా నేను మన పిల్లల క్లాస్ కూడా పెట్టాను, కావాలంటే నా వెబ్సైట్లో తీసుకోండి, మీ పిల్లలకు వినిపించండి, సూపర్గా వాడు మారిపోతారు వాడు. ఓకేనా? రైట్. ఇంకేం చెప్పండి, క్వశ్చన్స్ అడగండి. ఇంకా సో వర్షాలు పడాలి అని సంకల్పం పెట్టవచ్చా అని నేను అడుగుతున్నారు. దీనికి నేను ప్రతిదానికి ఏదో సాధన చేస్తే తప్ప నేను మాట్లాడను. సో మీరు వర్షాలు పడాలి అని సంకల్పం పెడుతున్నారంటే అది అమ్మవారిని ప్రకృతిని శాసిస్తున్నట్టు. మీరు ఏ ప్రకృతికి బుద్ధి లేదా ఉందా లేదా? మరి ఎందుకు ఇవ్వట్లే వర్షాలు దానికి? ఒక్క ఎందుకు ఇవ్వట్లే, ఏదో కారణం ఉంటుంది మనకు తెలియని కారణం. మీరు ఏదో చెప్తున్నారు తప్ప, కానీ యాక్చువల్ కారణం ఏంటో మనకు తెలియదు. పరమాత్మ స్థాయిలో వెళ్తేనే కాదు తప్ప మనకు తెలియదు అసలు ఒరిజినల్గా ఎందుకు ఇవ్వట్లేదు అని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఫిక్స్ అవ్వకండి ఏది కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మేము నేను చేసిన సాధన, రాయలసీమలో మన వాళ్ళు ఉన్నారు, వాడికి ఏం చెప్పాను, సార్ మా సైడ్ అస్సలు వర్షాలు పడవు సార్ అన్నారు. ఎవడు చెప్పాడు రానీ కన్నా మన అనుభవం సార్ 20 ఏళ్ల నుంచి, అందుకే నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు కానీ మీ ఊళ్ళో వర్షాలు పడట్లేదు పో అన్నారు. ఇదేంటి సార్ నేను నమ్మితే వర్షాలు పడకపోవడం ఏంటంటే, అందరు రాయలసీమ వాళ్ళు ఉన్న ఎగ్జాంపుల్, రాయలసీమలో కొన్ని ప్లేసులు ఉన్నాయి అక్కడ వర్షాలు పడవని ఫిక్స్ అయిపోయారు. సో కాబట్టి యద్భావం అంతే, వర్ష వర్ణదేవుడు రావాలనుకున్న ఆ దరిద్రపు మెంటాలిటీ చూస్తాడు అక్కడ, ఈ నా కొడుకులు నన్ను ఏమనుకుంటున్నారు, ఓహో ఇక్కడ వర్షం పడదని ఫిక్స్ అయ్యారా, అయితే పడ అని వెళ్ళిపోతాడు పక్క పక్క ఊరికి. మళ్ళా నేను చెప్పింది నాకు ఒక నిమిషం. సో కాబట్టి మీరు మీరు పెట్టాల్సిన సంకల్పం ఏంటంటే, మీరు అమ్మ ప్రకృతిని శాసించేంత సీన్ మీకుందా? నాకు నా లోపలించి వచ్చిన మెసేజ్ ఏంటంటే, దయచేసి మమ్మల్ని బందీ చేయకండి రా బాబు అన్ను. అమ్మవారు ఏం చెప్పింది నాకు, ప్రకృతి ఏం చెప్పింది, నువ్వు నన్ను బంధిస్తున్నావు కాబట్టే నేను ఏం చేయలేకపోతున్నాను, కాబట్టి నువ్వు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అక్కడ ఏదో అవసరం అది చేస్తాను అంది. అంటే అర్థమేంటి స్వచ్ఛంగా ఉండడం అంటే ఏంటి, ఇక్కడ వర్షాలు పడతాయి పడవు న్యూట్రల్ మూడింటి యొక్క కలయికలో ఉండాలి మీరు. ఏ సంకల్పం ఉండద్దు, స్వచ్ఛంగా ఉండాలి మీరు చిన్నపిల్లలాగా. ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటారో చూడండి ఏం జరుగుతుందని చెప్పాను నేను మా వాడికి. మా వాడు చేస్తే రాయలసీమలో ఎక్కడ లేని వర్షాలు పడేయట, మన వరదలు కూడా వచ్చాయట. దుబాయ్లో నా శిష్యుడు అక్కడ ఉన్నాడు, అక్కడ వర్షాలే పడవు ఫుల్ ఎండలు, అలాంటిది వరదలు వచ్చి ఇల్లు నిండిపోయినాయట నీళ్ళల్లో. అంటే మేము చేసిన సాధన, మేము ఇక్కడ ప్రకృతిని శాసించలేదు. మేము ఏం చేసాము, నా భావన ఏముంది ఈ సృష్టి పట్ల, ఈ ప్రకృతి పట్ల, ఓకే ఈ ప్రకృతి ఇక్కడ మా ఊర్లో వర్షాలు పడవు అనే భావన నాకు ఉండేది, దాన్ని తీసేసి పడతాయి పడవు న్యూట్రల్ ప్యూర్ స్వచ్ఛమైంది అనుకున్నాను. అనుకుని అలా ఉండడం వల్ల సడన్ గా వర్షాలు పడేవి. ఇంకొకటి, నేను వైజాగ్ వర్షం అన్ని తిరుగుతుంటాను, కొన్ని ప్లేసెస్ లో సముద్ర తీర ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువ పడతాయి. పడంగానే నేనేం చేసా, ఓహో ఇక్కడ పిడుగులు పడతాయి, హైదరాబాద్ లో ఎక్కువ పిడుగులు పడేవి కాదు, సో మా హైదరాబాద్ లో పిడుగులు పడవు ఇక్కడ పడతాయి అని ఫిక్స్ అయిపోయాను. మళ్ళా లోపలి ప్రకృతి చేయంత్రాయ్ నన్ను కంట్రోల్ చేసేస్తున్నావు నువ్వు అన్నది. నిన్ను నేను కంట్రోల్ చేయడం ఏంటి, నువ్వు భావన పెట్టుకున్నావు కదా వైజాగ్లోనే పిడుగులు పడతాయి ఇక్కడ పడవని తీసేయాలని వచ్చింది. మరేం పెట్టుకోవాలి, పడతాయి పడవు న్యూట్రల్ అనుకో, 33% చెప్పాను కదా స్వచ్ఛమైంది. అక్కడ కూడా అంతే, వైజాగ్లో పడతాయి పడవు న్యూట్రల్ అనుకో, ఇక్కడ అనుకో అని కదా. హైదరాబాద్లో పిడుగులు పడడం మొదలెట్టాయి, ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి చూస్తున్నారు కదా. ఇదంతా మేం చేసిన ఏదో పని, ఇంకా మీరందరూ ఏదో తయారనుకోని అలాగా ఏం రావో చూస్తా. ప్రకృతికి అవకాశం ఇవ్వండి, అది చేయాలని గురించి ఇవ్వనివ్వండి. మీరే ఫిక్స్ అయిపోయి మా సైడ్ ఇట్లా ఉంటుందండి, మా సైడ్ ఎట్లా ఉంటుంది మొత్తం పిక్చర్ వేసేస్తారు రోబోల్లాగా. పరమాత్మను కూడా రోబోన్ తయారు చేశారు, ఆయన ఏ చేయాలనుకుంటున్నాడో చేయలేకపోతున్నాడు. సో కాబట్టి మీరు స్వచ్ఛమైపోండి, మీ అభిప్రాయాలన్నీ తీసేసి స్వచ్ఛమైన అభిప్రాయాలు పెట్టుకోండి ప్రకృతి పట్ల కూడా. ఎప్పుడైతే మీరు స్వచ్ఛంగా ఉంటారో చూడండి, ముఖ్యంగా మీరు ఎక్కడ ఉంటారో అక్కడ మార్పులు వస్తాయి. అంతేనండి, పిరమిడ్లో ధ్యానం చేస్తేనే పవర్ ఉంది కాదు, బాగా మార్చేయాలి. పిరమిడ్లో ధ్యానం చేస్తే బాగుంటుంది బాగుంటుంది న్యూట్రల్, ఇక్కడ కూడా బాగుంటుంది బాగుంటుంది ఇట్లా అట్లా మూడు అనుకోండి ప్రతి విషయంలో. అర్థమైంది కదా, అక్కడ వేడి ఎక్కువ ఇక్కడ చల్ల ఎక్కువ ఇట్లా ఫిక్స్ కావద్దు. మీరు ఎండాకాలం ఫుల్ ఎండలు ఉంటాయి ఎవరు చెప్పాడు, ఇప్పటివరకు నీకు జ్ఞానం కావచ్చు కానీ ఎండాకాలం వర్షాలు పడుతున్నాయా లేదా? సో మార్చేసి ఎండాకాలంలో కూడా వర్షాలు పడతాయి. ఎందుకు ఎండాకాలం కూడా మంచు కురుస్తుంది అనుకోవచ్చుగా, అనుకో నువ్వు అవుతుందా లేదా పరమాత్మ కోదలేయి. నీ వంతు స్వచ్ఛంగా ఉండు. మనం నేను ఇక్కడ ప్రకృతిని సాధించలేదు, గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని అమ్మవారిని నేను శాసించేది సీన్ నాకు లేదు, అది పరమాత్మనే శాసించగలుగుతాడు. కానీ మనం చేయాల్సింది ఏంటి, చిన్నపిల్లలలాగా ఉండాలి ఏ భావన లేకుండా. సో మనం చిన్నపిల్లలాగా ఉంటే ప్యూర్గా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. నేను ఇలా ఎన్నో చేశాను ఓకేనా. సో కాబట్టి మీరు ఏం చెప్పారు, ఏం పెట్టుకోవాలి సంకల్పం ప్రకృతి విషయంలో? అట్లాగే సార్ ఫీవర్ వచ్చింది ఏంటో ఆయన ఫీవర్ చేసుకున్నా, నోరు మూసుకోవాలన్నాను ఏదో బాడీకి కోపం వచ్చి, ఏంట్రా అని ప్రకృతి మాట్లాడింది, ఏంటి నువ్వు ఎందుకు వచ్చావన్నా, నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు అని, ఇదేంటి నా బాడీని నేను తిట్టుకుంటే నిన్ను కంట్రోల్ చేసినట్టు ఎట్లా అయిందని. నీ బాడీ ఎక్కడి నుంచి వచ్చిందిరా, నేను ఇస్తేనే కదా నీకు వచ్చింది బాడీ. ఈ శరీరం అంటే ఏంది, పంచభూతాలతో తయారైంది, నేను ఇచ్చాను ఈ బాడీ, నాది నాకు తిరిగి అప్పచెప్పాలి, దరిద్రంగా కుళ్ళిపోయి కాదు దివ్యంగా నాకు అప్పచెప్పాలి. నువ్వు నన్ను కంట్రోల్ చేస్తావా, ఇక్కడ ఈ బాడీలో మార్పులు తీసుకొచ్చి 3G ఫోన్ 4G ఫోన్ తయారు చేస్తున్నాను నేను, నోరు మూసుకొని అనుభవించే దానికి నాకు ఫ్రీడమ్ ఇవ్వని వచ్చింది. అమ్మని నన్నుక నా బాడీని తిట్టుకున్నా పరమాత్మను తిట్టినట్టట. చూసారా, తిట్టుకోవద్దని కాదు, కొంచెం తిట్టుకునే బాధ తగ్గడే మళ్ళీ ఫ్రెండ్షిప్. తిట్లు పొగడతాను న్యూట్రల్ మూడు ఉండాలిగా, 33% అలా పెట్టుకొని నేను చెప్పింది చేశారా, ప్రకృతిలో కూడా సూపర్ మార్పులు వచ్చి ఆ గాలి వస్తుంటే ధ్యానం చేయాల్సిన అవసరం లే. ప్రకృతిలోంచి ఒక గాలి వచ్చిందా పరమానందం రావాలి. ఆక్సిజన్ కాదు దరిద్ర ఆక్సిజన్, ఎవరికి కావాలి ఆక్సిజన్? పిలిస్తే మన బతుకులు ఎలా ఉన్నాయి? అదే దైవశక్తి డైరెక్ట్ వస్తే ఆనందం పరమానందం. ఆ దైవశక్తి నువ్వు అండర్ గ్రౌండ్ లో దాగి కూర్చున్నా అక్కడ కూడా వస్తుంది. ఆక్సిజన్ అవసరం లేదు, యోగులకు ఆక్సిజన్ అవసరమా? సో కాబట్టి మీరు ఆ గాలిలోనే ఆ పరమానందం రావాలంటే టోటల్ యూనివర్సే మారాలి అంటే మీరు చేయవలసింది మీరు స్వచ్ఛంగా ఉండడము, ఏ భావన లేకుండా ఉండడము, ప్యూర్గా ఉండడము. అది మీరు చేయగలిగితే డెఫినెట్గా సృష్టికి సేవ చేసినట్టే అవుతుంది. ఓకేనా? రైట్. ఇంకా మీరు జీవాత్మ, యాక్చువల్గా మీ లోపల రెండు ఉన్నాయి, ఇంకా వేరే తెలియకుండా రెండు ఉన్నాయి. ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు ఈ బాడీలో, అందరి బాడీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి ఈ బాడీని నడిపిస్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? నేనే నడిపిస్తున్నాను, నేనే ఏంటి నేను దరిద్రం, నేను నొప్పితే తగ్గించుకోవడం రాదు, నేనే నడుపుతున్నారట. సో మీ బాడీని మీరు నడిపించట్లే. ఆకలి ఎప్పుడైతుందో మీరు ఆపగలుగుతారా? ఆకలితో పుట్టించగలుగుతారా? రక్తంగా మీరు మార్చగలుగుతారా? సో బాడీని నడిపిస్తున్నది ఎవరు? భగవంతుడు. వాడు ఎక్కడ తచ్చాడు? లోపడే, ఆ లోపడే ఉన్నాడు, అవునా కదా? సో ఏం చేయాలి? లోపడే జీవాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ అంటే మీరే, నేను 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 అంటున్నారే, ఆ నేను జీవాత్మ. అలాగే ఆత్మ కూడా లోపడ ఉంది. జీవాత్మ అంటే కేవలం ఒకవైపు ఉండి మిగతా రెండింటితో ఫైటింగ్ చేయడం. చెప్పాను కదా నేను ఆల్రెడీ, జీవాత్మ అంటే ఒక గుణాన్ని పాజిటివ్ని పట్టుకొని నెగిటివ్ న్యూట్రల్ తోటి ఫైటింగ్ చేయడం, అది జీవాత్మ. ఆత్మ అంటే ఈ మూడు గుణాలకు, ఈ శరీరానికి అధిపతి ఆత్మ, శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది, మూడు గుణాలకు శక్తినిస్తుంది. పరమాత్మ ఈ విశ్వాన్ని నడిపిస్తుంటాడు. ఓకేనా? సో కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, క్లాస్ చెప్తున్నా, నేను ఎంత ఉన్నాను ఇక్కడ? 33% నేను ఉన్నాను. ఉండి నా ఆత్మకు కూడా అవకాశం ఇస్తున్నా, పరమాత్మకు కూడా అవకాశం ఇస్తున్నా. మీరు రండి, మన అందరం కలిసి క్లాసు నడిపిద్దాము. ఎందుకంటే నేను అన్ని పనులు చేయలేను, మీ ఆత్మజ్యోతిని నేను వెలిగించలేను, నాకు ఆ పవర్ లేదు. కానీ ఎవరికి ఉంది ఆ పవరు? నాలో నా ఆత్మకుంది ఆ పవర్. అట్లాగే విశ్వానికి ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని నేను పంపించలేను. ఎవరికి ఆ పవర్ ఉంది? పరమాత్మకు. సో ఈ ముగ్గురిని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో ప్రతి కార్యంలో, అప్పుడు సూపర్ అద్భుతమైన క్లాసు, అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. సో కాబట్టి మీరు 100% సంకల్పం పెట్టకూడదు, 33% మీ సంకల్పం పెట్టండి. ఈ ప్రకృతి విషయాన్ని చెప్పాను కదా, దేంట్లో అయినా 33% పెట్టాలి. ఓకేనా? పెట్టి మిగతా రెండు, ఆత్మ నవ్వురా, పరమాత్మ నవ్వురా, మన ముగ్గురం కలిసి కోఆర్డినేట్ చేద్దాం. సో ఒక ఇద్దరం ముగ్గురం కలుద్దామని ఇట్లా లోపల అనుకోండి. ఎలా పడితే అలా మాట్లాడండి, మీకు నచ్చిన భాష. స్పెసిఫిక్గా నేను చెప్పినట్టే వాడాల్సింది ఏం లేదు. సంకల్పం నేను చెప్పిందే పెట్టొద్దు. మీకు ఎలా అనిపిస్తే సంకల్పం పెట్టండి. అల్టిమేట్గా మూడు వ్యతిరేకాల మధ్యలో మిత్రత్వం రావాలి, ఏకత్వం రావాలి, అది మీ టార్గెట్. అర్థమైంది కదా? ఏకం చేయాలి, అన్ని ఒకటే, సర్వం కలిగిదం బ్రహ్మ, అంతా ఒకటే అనే భావన తీసుకురావడం. ఓకేనా? సో ధ్యానం అంటే మామూలుగా మీరు, నేను కొత్తగా చెప్తాను, వీళ్ళు కూడా చెప్తారు, దానిలో కొద్దిగా నేను మాడిఫై చేశాను. ఎందుకంటే మామూలుగా అందరు కూర్చొని చేయమంటారు, కానీ అందరికీ కూర్చొని చేయడం సాధ్యం కాకపోవచ్చు. సో కాబట్టి మీరు పడుకొని చేసినా పర్లే, ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూర్చోలేరుగా. సో ఇట్లానే కూర్చోవాలి, రూల్స్ ఏం లేవు, హాయిగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. కూర్చొని వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. ఒకవేళ కాళ్లకు దెబ్బ తగిలింది అప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకోగలుగుతారా? చేసుకోలేదు కాబట్టి కాళ్ళు చేసుకోకుండా పర్లేదు. సో తీసేసి వెడల్పు చేసి కూర్చొని ఏం చేయండి, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు, అంటే అయిపోయింది క్లాసు, జస్ట్ ఓన్లీ క్వశ్చన్సే. మీరేం చేయాలి, శ్వాసను గమనించండి. మనకు ముక్కులోంచే కదా శ్వాస వచ్చేది, వచ్చేది పోయేది, ఈ వస్తూ పోతున్న శ్వాసను గమనించండి. మీరు శ్వాసను పెంచొద్దు, తగ్గించొద్దు, అవి వేరే పద్ధతులు ఉన్నాయి, కుంభకం రేచకం అవి వేరే ఉంటాయి, అవి అది పద్ధతి వేరే. ఈ పద్ధతిలో కేవలము ఉన్న శ్వాసను గమనించాలి. సో ఎప్పుడైతే ఆ శ్వాసను గమనిస్తుంటారో అది ఏమైపోతుంది, శ్వాస వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు ఏంటో నేను చెప్పను, మీరే తెలుసుకోవచ్చు అది. సో మీ వంతు శ్వాసను గమనించడమే. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వస్తే ఏం చేయాలి, ఆలోచనను కూడా గమనించండి. మిత్రుడు అనే భావనలో ఉండండి. ప్రతి ఆలోచన మంచి గాని చెడు గాని ఒక పరమాత్మ యొక్క రూపమో అది ఆలోచన అనే భావనలో దాన్ని చూడండి. దాన్ని గమనిస్తూనే శ్వాస మీద దశ పెట్టండి. ఓకేనా? మరి రెండు పనులు చేయగలుగుతాం కదా, ఫోన్లో మాట్లాడుతూ వంట పడతారా లేదా? అట్లా ఆలోచనలు గమనిస్తూ శ్వాస మీద దశ ఈ రెండు చేస్తుంటే అప్పుడు మీకు ఆ శక్తి ఫ్లో అవుతుంది, మీ లోపలికి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చి ఇంకా మీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఓకేనా? సింపుల్ గా ఉంది కదా, శ్వాస మీద దశ అంతే. ఇంకా మామూలుగా మీ వయసు ఎంత ఉంటే అంత అంత చేయాలి అని చెప్తున్నాం. మామూలుగా సపోజ్ మీకు 60 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళు చేయమని చెప్తున్నాము. ఒకవేళ కుదరకుంటే చాలు, 10 నిమిషాలైనా పర్లేదు చేయండి. సపోజ్ 10 నిమిషాలైనా లేవాల్సిన పరిస్థితి వచ్చింది, చేయండి పర్వాలేదు. మళ్ళీ కూర్చోండి, మళ్ళీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఎంత టైం దొరికితే అంత టైం చేయండి. మినిమం అయితే మీకు వయసు ఎంత ఉంటే అంత వయసు చేయాలి. సో ఒక నియమం మాత్రం చెప్పేది ఒక వయసు, ఎందుకంటే అన్నం ఉడకడానికి ఒక టైం పడుతుంది కదా. అట్లాగే ఈ దేహం అనే అన్నం ఉడకడానికి మీ వయసు ఎంత ఉంటే 5 నిమిషాలు చేయాలని పెట్టాము అంతే. అంతసేపు చేయండి. ఒక 60 ఏళ్ళు అంటే ఒక 60 అటు ఇటు అయినా పర్లేదు, కొద్దిగా టెన్షన్ ఏం లేదు. ఒక 10 నిమిషాలు ఎక్కువ చేయండి, నష్టం ఏముంది. అలారం పెట్టుకొని కూర్చోండి. ఒకవేళ కూర్చోలేని పరిస్థితి ఉంటే లేవండి. అలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీకే అది సాధన కుదురుతుంది. ఓకేనా? నిన్న పొద్దున్నే చచ్చారా మీరు? రైట్. సో అందరు ఏం చెప్తున్నారు? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. సో చెడు ఉండా చూడకుండా ఉండడం సాధ్యమా? ఓ టీవీ సీరియల్లో అత్త కూడా ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఇక్కడ చెడెవరు మంచెవరు? సరే పోనీలే, ఒకడు హత్య చేస్తున్నాడు మంచోడిని, ఇక్కడ మంచి చూడడం అంటే ఏంటి, చెడు చూడడం అంటే ఏంటి? అంటే హంతకుని చూడకుండా మంచుడిని చూడాలా? సాధ్యమవుతుందా? ఎవరో చెప్పారు చెడు చూడకు అని. అంటే కానీ మీ కళ్ళు ఏం చేస్తున్నాయి? రెండు చెడు చూపిస్తుందా లేదా? అంటే ఇక్కడ కళ్ళు పాడైపోయినాయి, కళ్ళు పాడైపోయినాయి, ఆపరేషన్ చేసుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఏమడగండి డాక్టర్, మై డియర్ డాక్టర్ ఎవరో చెప్పారు నాకు చెడు చూడొద్దని, కానీ నాకు చెడు కనబడుతుంది, చెడు కనబడకుండా ఆపరేషన్ చెయ్యి అని చెప్పండి. చెడు చూడొద్దన్నారు, మీకు చెడు కనబడుతుంది అంటే మీ కళ్ళల్లో ఏదో లోపం ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? ఆపరేషన్ చేసుకోండి, వెళ్ళండి డాక్టర్ గారు అడగండి. డాక్టర్ ఇక్కడే ఉన్నట్టున్నారు సారు, కంటి స్పెషలిస్ట్. అలాగే చెడు వినొద్దు అన్నారు, అవునా? ఇప్పుడు నా మాటల్లో చెడు ఉందా మంచి ఉందా? మరి చెడు వినొద్దు, ఏం చేయాలి అంటే చెడు రాగానే డమ్మీ అయిపోవాలి, మంచి రాగానే సాధ్యమవుతుందా? వాడికి బుద్ధి లేదు చెప్పిన వాడికి, విన్నా మీకైనా బుద్ధి ఉండాలిగా, ఎట్లా వినకుండా ఉండాం సార్ అని అడగలద్దా? తర్వాత తీసేయలేము, అది వేరే సంగతి. ముందు అది మంచా చెడా మీకు ఎలా తెలుస్తుంది? వింటేనే కదా, చూస్తేనే కదా. ఒకటి చూశాక ఇది చెడ్డది ఇది మంచిది అని తెలుస్తుంది, అవునా? చూడకముందే మంచి చెడేలా నిర్ణయిస్తారు మీరు? అర్థమవుతుంది లేదా? చూశాక విన్నాక అప్పుడు నిర్ణయించాలి, శ్రీధర్ క్లాస్ మంచిదో చెడ్డదో ఏదో ఏదో నిర్ణయించాలి. అసలే వినకుండా నేను చెడే వినా మంచి వినా చూడ ఇట్లా అన్నారు అనుకోండి, అదేంటి? అది అది రాంగ్ అది. సో ఏదైనా పరీక్షించి మంచిదా చెడ్డదా, ఒక కూరగాయ తీసుకున్నా కూడా ఎంత పరీక్షిస్తారు, అది మంచిదా చూస్తారు లేదా? వాళ్ళు చెడు చూడద్దు అన్నారు కదా అని ఆ చాకలే చూడకుంటే ఎట్లా దాన్ని స్వీకరించడా? తర్వాత ముందు చెడు చూడాలా వద్దా, ఇది చెడు మంచి అని తెలుసుకోవాలా వద్దా? అదే వదిలేయాలా, పట్టుకోవాలా. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు చూడాలి, ఫస్ట్ క్లియర్ గా చూడాలి, చూసి ఇది చెడు ఇది మంచి అని నిర్ణయానికి రావాలి. తర్వాత ఏం చేయాలి సెకండరీ? చెప్పాను కదా చెడు మంచి అయినా ఏం చేయాలి, 33% ఉంచుకోవాలి, ఇవన్నీ చెప్పాను కదా, కథలోకి వస్తుంది. కానీ ఫస్ట్ మాత్రం క్లియర్ గా గమనించాలి, క్లియర్ గా చూడాలి, క్లియర్ గా వినాలి, ఇవి మంచి మాటలా చెడు మాటలా. ఎలా మంచి చెడు ఎలా నిర్ధారిస్తావు అంటే, నవ్వుతూ మాట్లాడితే మంచి మాటలు, మన మాట్లాడితే చెడు మాటలా చెప్పండి. అంటే మీ పిల్లలు కోపంతో తిట్టారా, చెడా మంచా? మంచిగా చెడా మీ పిల్లల్ని తిడితే మీరు? మరి అక్కడ ప్రవర్తన ఎలా ఉంది, మీ చూపు ఎలా ఉంది, అక్కడ కోపంగా ఉందా లేదా? మరి ఎట్లా నిర్ణయిస్తావు నువ్వు చెడా మంచా? సో కాదు, కూర్చొని విని అర్థం చేసుకుని ఇంతకు వీడు మంచి చేశాడా చెడు చేశాడా, కానీ అబ్బాయి మీకున్న జ్ఞానం ప్రకారం అర్థం చేసుకుంటే తప్ప అది మంచో చెడో తెలియదు, అవునా? సో కాబట్టి సినిమా ఏది చూసినా ఏది వింటున్నా సంపూర్ణంగా 100% వినండి. విని విశ్లేషించుకొని ఇది మంచి చెడు అని తెలుసుకొని మీకున్న జ్ఞానం ప్రకారం అది బయట పంపిస్తారా లేదా తర్వాత, అర్థమైందా లేదు? సో చెడు చూడకు అనేది ఇంపాసిబుల్, చెడు చూడకుండా ఉండలేము. మనం అన్నీ చూడాలి, అది మంచో చెడో మనకు తెలియదు. చూసి మీకున్న జ్ఞానం ప్రకారం మీరు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కొత్త జ్ఞానం వచ్చింది కదా, దీని ప్రకారం మీరు చూస్తారు, వింటారు, మారిపోతుంది. ఓకేనా? సో కాబట్టి చెడు చూడాలి, చెడు వినాలి, చెడు మాట్లాడాలి, అన్నీ చేయాలి, అన్నీ ఉండాల్సిందే మనకు. మీకు అన్ని గుర్తుకు రావాలి. మళ్ళా మీకు ఎలా ఎలాంటి ఆలోచన రావాలి? మంచి ఆలోచన, చెడు ఆలోచన, రెండు. మీరు చూసినవన్నీ రావాలి, మీకు విన్నవన్నీ మీకు రావాలి, గుర్తుకు రావాలి. ఇదేంటండి మాకు మంచిగా గుర్తుకు రావాలని చెప్పారు కదా అందరంటే, ముందు అది మంచో చెడో తెలవడానికి ముందుగా మీకు గుర్తుకు రావాలి. మీకు ఉదాహరణకు మీ ఫోన్లో పాటలు స్టోర్ చేసుకున్నారు, ఏడుపు గొట్టు పాటలు, జోష్ పాటలు పెట్టుకుంటారు లేదా? అట్లా మీరు ఏడుపు గొట్టు పాటలు పెట్టారు, అది ఆన్ చేయగా కనబడలేదు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు? సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మా మెమొరీ కార్డ్ ఉంది, మెమొరీ కార్డ్ లో పాటలు స్టోర్ చేశారు, మంచి పాటలు, చెడు పాటలు. ఆ మెమొరీ కార్డు ఓపెన్ చేయగానే మన చెడు పాటలు కనబడలేదు అనుకో, అప్పుడు ఏంటి దాని అర్థం? ఏంటి అర్థం? మెమొరీ కార్డుతో బింది అంతే కదా. అదే దాంట్లో స్టోర్ చేసింది కనబడట్లేదంటే ప్రాబ్లమా లేదా? అట్లాగే మీరు మంచి చెడు రేపు మూడో చూసారు, ఆ బ్రెయిన్ లో అవన్నీ స్టోర్ అవుతాయి, అవన్నీ మీకు గుర్తుకు రావాలి. గుర్తుకు రాలేదనుకో, మీ బ్రెయిన్ తో బింది. అరే నువ్వేం చూస్తే అది గుర్తుకు రావాలా వద్దా? మంచి చెడు తర్వాత డిలీట్ ఎట్లా చేయాలి తర్వాత? సో మీ లోపల ఏమేమి చూసారో, ఏమేమి విన్నారో అవన్నీ మీ మైండ్ గుర్తు చేయాలి. మీకు గుర్తుకు రావడమే కరెక్ట్, వచ్చాక అప్పుడు విశ్లేషించాలి ఏది కరెక్ట్ ఏది తప్పు. అజ్ఞాన స్థితిలో ఉంటే ఒక రకంగా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు ఈ క్లాస్ విన్నాక ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. ఒక డైరెక్టర్ లాగా చూస్తారు ప్రతిదాన్ని, తేడా అర్థమే లేదా? సో కాబట్టి ఏది మంచో ఏదో చెడో తెలుసుకోవడానికైనా కనీసం ముందు మీరు 100% తెలుసుకోవాలి, వినాలి. అంతేగాని చెడు చూడొద్దు అన్నారు కదా, ఇంతగా చెడు అయిందో తెలియదు మీకు. ఒక హత్య చేయడం మహాభారతం సీరియల్ చూసారుగా, అక్కడ యుద్ధం జరగడం చెడా మంచా? దివ్యమైంది అది. పరమాత్మ అక్కడ ఉండి యుద్ధాలు చేయిస్తున్నాడు, అది చెడు కాదు మంచి కాదు, ధర్మ యుద్ధం అది, అవునా కదా? సో కాబట్టి ఇది చూడడానికి నరకుళ్ళే, హత్యలే, సొంత గురువునే తల నరికేస్తాడు అర్జునుడు. ఆ చెడా మంచా? మామూలుగా అయితే మంచి చెడని భావన, కానీ అది దివ్యమైన కర్మ. సొంత గురువుని చంపడం కూడా దివ్యమే. అయిందా లేదా? పరమాత్మ చెప్తే మీరు భర్త చేశారనుకో, గురువుని కూడా చంపడే దివ్యమని వెంటనే నన్ను చంపారనుకో, ఆ దివ్యమైన కర్మ కాదు, అది పరమాత్మ చెప్పింది చేయాలి. ఓకేనా? రైట్. ఎవరు సార్ మాట్లాడండి? రైట్. ఎన్ని సంకల్పాలు చేయాలి? మనకు 10 కోరికలు ఉంటాయి, 100 కోరికలు ఉంటాయి, అందుకే అన్ని కోరికలు పెట్టొచ్చా? సంకల్పం పెట్టొచ్చా పెట్టరాదా అని మీ క్వశ్చన్, అంతేగా? ఆల్రెడీ చెప్పాను కదా, చెడ్డ చేయంగానే లోపలికెళ్ళి బాగా తిట్టుకొని అరిచేసి ప్రశాంత స్థితికి వచ్చాక ఆ ప్రశాంతతను వాడికి పంపించండి, చూడండి ఏమవుతుందో, మీరే గెలుస్తారు. అంతే, డబ్బులు రావాల్సి ఉంటే వస్తుంది వాడి దగ్గర, అన్ని జరిగిపోతాయి ఆటోమేటిక్ గా వాడికి. అదే పోతుందంటే దాన్ని కూడా అనుభవించి పంపించండి, సీన్ మారిపోతుంది, వస్తుంటాయి. సో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సంకల్పాలు పెట్టాలా వద్దా? నేను ఆల్రెడీ చెప్పాను వర్షం విషయంలో, మీరు పెట్టవలసిన సంకల్పం ఏంటంటే నాకు డబ్బులు కావాలి ఉదాహరణకు అనుకోవచ్చు, పర్వాలేదు. మీరు ఎన్ని సంకల్పాలు అయినా పెట్టండి ఒకేసారి, నాకు కోట్లు కావాలని కూడా సంకల్పం పెట్టచ్చు, నో ప్రాబ్లం. కానీ నా ఈ సంకల్పం 33% అనుకోండి. ఈ సంకల్పానికి ఎవరు తోడు కావాలి? ఆత్మ పరమాత్మ తోడు కావాలి. సో పరమాత్మ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఇవి కావాలనిపిస్తుంది, కానీ నువ్వు నిర్ణయించు, నాకు ప్రస్తుతం ఏది అవసరమో అది ఇవ్వు అని అనుకొని పరమాత్మకు సరెండర్ అయిపోయారో, ఆయన మీకు ఏది అవసరమో అది ఇస్తాడు. అర్థమైందా? సో కాబట్టి ఎన్ని సంకల్పాలు పెట్టినా ప్రాబ్లం లేదు, మీరు 33% మీరు ఉంటే ఓకేనా? మీకు ఎంత అవసరమో డెఫినెట్గా ఆయన మీకు అందిస్తాడు. నేను చెప్పినట్టు ఇష్టంగా మీరు అనుభవించాలి, నేను చెప్పిన సాధన చేయాలి. 3 గుణాల సాధన మీరు చేస్తే పరమాత్మ డెఫినెట్గా మీకు ఎంత అవసరమో మీకు ఆయన చూసుకుంటాడు. ఆయన పిల్లలం మనం, ఆయన బాధ్యత. కానీ మీరే దరిద్రంగా సంకల్పాలు పెట్టేసి ఆయన దూరం చేసుకుంటున్నారు. అర్థమైంది కదా. సో సంకల్పం ఎన్నైనా పెట్టండి, నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలని పెట్టేసి కూర్చొని పరమాత్మ ఈ 33% నేను పెట్టాను, ఇక నువ్వు చూసుకో నాకు ఏదో అవసరం అది ఇచ్చే, నేను రండి ముగ్గురం కలిసి చేద్దాం ఈ సాధన, నాకు మీ ఇద్దరు తోడు కావాలి అని అనుకుని కూర్చొని ధ్యానం చేస్తూ ఆ కష్టాన్ని ఆ సుఖాన్ని ఇష్టంగా నేను చెప్పినట్టు అనుభవించాను. ఎప్పుడైతే అనుభవిస్తారో నీ దగ్గరికి ఏవి రావాలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకేనా? జీవుడు దేవుడు ఒకడైతే మీ దరిద్రం ఎలా ఎందుకున్నారు? జీవుడు దేవుడు ఒక్కడే కాదా అంటే, యాక్చువల్ గా జీవుడు దేవుడు ఒక్కడే, కానీ ఏమైంది పరమాత్మ ఏం చేశాడు, జీవుణ్ణి భూమి మీదకి పంపించాడు, అరే వెళ్ళరా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రాపో అని పంపించాడు. అదే 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 చెప్తా, ఆగండి ఆగండి, అదే చెప్తున్నాను. ఆల్రెడీ చెప్తున్నాను కదా, జీవాత్మ ఆత్మ పరమాత్మ ముగ్గురు డ్రైవర్లు లోపలే ఉన్నారు. లోపల ఎక్కడున్నాడు? ఒకడు ఈ రూమ్ లో ఉన్నాడు, ఒకడు ఆ రూమ్ లో ఉన్నాడు, ఒకడు ఆ రూమ్ లో ఉన్నాడు, అంతే. ఈ రూమ్ లో ఏంటి కష్ట సుఖాలు ఉంటాయి, ఆ రూమ్ లో ఏంటి ఆనందం, ఆ రూమ్ లో పరమానందం ఉంటుంది, అంతే. సో మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఫైనల్ గా ఈ గోడలన్నీ బాగా కొట్టేసి మొత్తం ఒకటే చేసిపోయారు, అది మీ టార్గెట్. తేడా అర్థమైంది లేదా? సో మీరే ఇక్కడికి వెళ్తే ఆనందంగా మారిపోతారు, మీరే అక్కడికి వెళ్తే పరమానందంగా మారిపోతారు. సో ఇక్కడ మాత్రం కష్ట సుఖాలు ఉంటాయి ఈ రూమ్ లో, అంటే దేహంలో మనసులో హృదయంలో ఉండేవి మామూలుగా కష్ట సుఖాలు. సో జీవాత్మ ఈ దేహంలో బందీ అయితే జీవుడు వేరే దేవుడు వేరే, ఒకటే యాక్చువల్గా, రెండు లేవు. మీరు ఎక్కడ మీ ఇల్లు ఏంటి, మీ ఇల్లు ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? సపోజ్ మేడం నన్ను అడిగారనుకోండి, మీ ఇల్లు ఏంటంటే ఇదంతా నా ఇల్లు అంటుందా లేదా? అవునా? ఇది నా ఇల్లు అంటుంది, ఇది ఇదే నా ఇల్లు అంటుందా? మొత్తం ఇల్లు నా ఇల్లు అంటుందిగా. జీవాత్మ ఏమంటున్నాడు? మంచి నాది చెడు నాది కాదు అంటున్నాడు, ఈ బాడీలో ఉన్న చెడును నాది కాదు అంటున్నాడు. ఆత్మ ఏమంటుంది? ఈ దేహంలో ఉన్నదంతా నాదే అంటుంది. పరమాత్మ ఏమంటున్నాడు? ఈ విశ్వం అంతా నాదే అంటున్నాడు. సో టోటల్ విశ్వం అంతా మన లోపల, అంతా మనమే, కానీ మనం ఏమైంది, మన భావన ఏంటి, ఆత్మ భావన ఏంటి, కేవలం దేహం వరకే అనుకుంటుంది. జీవాత్మ భావన కేవలం ఒక గుణం వరకే అని పరిమితం చేసుకుంది. సో కాబట్టి పరిమితం నుంచి అపరిమితంలోకి చేరాలి. నేను ఒక గుణం నుంచి మూడు గుణాలు, ఈ దేహం అంతా నేనే, ఈ విశ్వం అంతా నేనే అనే స్థాయికి రావాలి. సో ఇది మూడు లోపలే ఉన్నాయి, వేరే లేవు, అంతా ఒకటే. అర్థమైంది కదా? అది బాగుంది. ఇలాంటి క్వశ్చన్లు అడగండి, ఇంకా క్లియర్గా అర్థమైంది లేదు. ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ వెలుగు వస్తుంది ఎగ్జాంపుల్, అది ఇక్కడ పడితే నేను ఇదే అనుకుంటున్నాను, ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ వరకు నేను అనుకుంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు ఈ రూమ్ అంతా నేను అంటున్నాడు, అంతే తేడా. అర్థమైంది లేదు? ఆ వెలుగు కొంతవరకే పరిమితం చేసుకుంటున్నారు, అది అజ్ఞానం వల్ల. జ్ఞానం అంటే నేనే అంతా, అంతా నేనే, అంతటా నేనే వ్యాపించున్నాను, విశ్వం అంతా నేనే వ్యాపించున్నాను, అది జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానం. అనుభవ జ్ఞానంలో రావాలి మీకు అది. ఓకేనా? ఇంకా యద్భావం తద్భవతి, అంతే. నాకు ఇంట్లో కూడా కుదురుతుంది అనుకో, ఎందుకు కుదరదో చూస్తా. రేపటి చేయాలి, ఇప్పటి నుంచే చేసి చూడండి. ఎందుకంటే ఇది ఎందుకు అంటే ఏం లేదు, మీ భావాన్ని ఎవడో చెప్పాడు, గ్రూప్ లో చేస్తే ఎనర్జీస్ ఎక్కువ వస్తాయని ఫిక్స్ అయిపోయారు అంతే. ఇప్పుడు గ్రూప్ లో చేసినారా అట్లా ఏం చేస్తారు? సో భావన మార్చేయచ్చు, ఏదో చెప్తాం మేము, కానీ మీరేం చేయండి, గ్రూప్ లో చేసినా ఒంటరిగా చేసినా ఫుల్ ఎనర్జీ వస్తుంది అనుకోవచ్చుగా. చేసి చూడు, పిరమిడ్ లోనే వస్తుంది, బయట కూడా వస్తుంది అనుకోండి, ఏమై అర్థమైంది కదా? అంతే భావాన్ని. ఇంకా రికార్డు చేస్తున్నారు, గొంతు పోయింది, రికార్డు ఆన్ చేస్తాను రాసుకుంటాను. రికార్డ్ అయింది కదా, చెప్పలేను ఇప్పుడు, అది గుర్తు రాదు, చెప్తాను. ఇంకోటి అడిగాను, ఇంకా మీకు ఇస్తా, ఇప్పుడే ఇస్తా, రికార్డ్ చేయండి, అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకోండి. ఉంది మన ఫోన్లో రికార్డ్ అయింది. డెఫినెట్ గా అవును, అవును ఉంది. అవును, అదే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మన వాస్తవానికి మనం సృష్టి చేసుకోవచ్చామని అనుకున్నట్టు. ఎస్, చేసుకోవచ్చు, కానీ దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముందు బాడీ ఏంటో మైండ్ ఏంటో మీకు తెలవాలా వద్దా? ఇప్పుడు ఈ మొబైల్ ఉందండి, ఈ మొబైల్ మొబైల్ మాట మీరు వినాలా, మీ మాట మొబైల్ వింటుందా? మీరు చెప్పినట్టు మొబైల్ వింటుందా, మొబైల్ చెప్పినట్టు మీరు వింటున్నారా? మామూలుగా ఇప్పుడు మొబైల్ మాట మీరు వింటున్నారా, మీ మాట మొబైల్ వింటుందా? మొబైల్ మాటే మీరు వింటున్నారు. సపోజ్ ఇక్కడ నాకు ఏదో కనబడాలంటే కనబడుతుంది, ఆ డిలీట్ ఇక్కడికి రమ్మంటే ఆ డిలీట్ ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్తే తప్ప డిలీట్ ఆప్షన్ కనబడదు. అవునా? అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ తోటి ఉంది. ఇంకో ఇది వస్తే ఇది వస్తుంది, ఇది ప్రెస్ చేస్తే ఇది వస్తుంది అని మొత్తం దాంట్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు అది ప్రెస్ చేస్తేనే మీకు వస్తుంది. అవునా? ఎస్ఆర్ నో? సో మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు మొబైల్ ని వాడుకోలేరు, దాంట్లో ఎట్లా ఉంటే అదే వాడుకోవాలి. ఉదాహరణకు నిన్న వాట్సాప్ లో ఏదో పని చేస్తుంటే అది మెసేజ్ రాగానే టాప్ అని సౌండ్, బాగా పెద్ద సౌండ్ వస్తుంది. తగ్గించుడా అని మా బ్రదర్కి చెప్పాను, వాడికి నాకు తగ్గడం తెలియదు, నువ్వు నువ్వే చూడన్నాడు. నేనేం చేశాను, వాట్సాప్ లోపలికి వెళ్ళేసి లోపల సెట్టింగ్స్ లో ఉంది తీసేశాను. తీసేసి చిన్న సింపుల్ గా చిన్నగా ఉన్న సౌండ్ పెట్టాను. పెట్టాక అరగంట మళ్ళీ డామ్ అని మళ్ళీ సౌండ్ వచ్చింది. ఇదేంద్రా అంటే ఏమోనో నాకు అర్థం కావట్లేదు, మళ్ళా మళ్ళా పాతలాగానే సౌండ్ వస్తుంది అన్నాడు. నో, మొబైల్ కు బుద్ధి ఉంది, నువ్వు ఏం చెప్తా చేస్తుంది, ఆల్రెడీ ఆ ప్రోగ్రామింగ్ ప్రకారమే చేస్తుంది, లోపల ఏదో ఉంది మళ్ళీ చెక్ చెయ్యి అన్నాను. వాడికి తెలియలే, మళ్ళీ నేను లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది, ఇండివిజువల్గా ఎవరైనా పంపిస్తే దానికి ఇది ఈ సౌండ్ అని. గ్రూప్ నుంచి మెసేజ్లు ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్ నుంచి వచ్చే మెసేజ్లకు ఇది అని ఉంది. అమ్మా అని అప్పుడు అర్థమైంది. మళ్ళీ గ్రూప్లో కూడా తీసేసి అది పెట్టాను, అప్పుడు మారిపోయింది. అంటే ఏంటి, దీనికి ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ప్రకారమే ఇది నడుస్తుంది. అర్థమైందా? అట్లాగే మీ సంకల్పం ఏది పెడితే అది నెరవేరదు. ఫస్ట్ మీరు ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ప్రోగ్రామింగ్ ఏమి ఇచ్చాడు పరమాత్మ, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలి. ఈ శరీరం తయారయ్యేది మూడు గుణాలతోటి, చెప్పాను కదా, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ తోటి. సో నాకు అంత పాజిటివ్ జరగాలంటే వర్కౌట్ కాదు అది. పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ మూడిటి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని, మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకొని, దీన్ని అర్థం చేసుకొని అప్పుడు మీరు సంకల్పాలు పెట్టండి. దాని తగ్గట్టుగా డెఫినెట్ గా అది ఫలితాలు వస్తాయి. ఓకేనా? సో మొదట్లో మాత్రం మీరు మీరు అనుకున్నది జరగదు, ముందు బాడీని మైండ్ అని అర్థం చేసుకోవడం మీదనే మీరు దృష్టి పెట్టాలి. ఏదైనా మొబైల్ కనుక్కోగానే దృష్టి పెడతారు లేదా ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది? ఓ రెండు మూడు రోజులు దాంతో టైం కేటాయిస్తే తప్ప మినిమం దాని గురించి అవగాహన రాదు. బోడీ మొబైల్కి ఏ మూడు నాలుగు రోజులు పడితే ఈ బాడీ గురించి ఇప్పటివరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. సో మరి ఎంత టైం పట్టాలి, ఎంత దాని గురించి తెలుసుకోవాలి మీరు? యోగులకే సాధ్యం కాలేదు, క్యాన్సర్ తోడు రోగాలు తోడు చచ్చిపోయారు. సో ఈ బాడీని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా దానికి సమయం కేటాయించి నేను చెప్పిన సాధన చేస్తుంటే బాడీ అర్థమైపోతుంది, ఆ ప్రశాంత స్థితికి వెళ్తారు, అప్పుడు మీరు ఏదైనా సాధించవచ్చు. ఓకేనా? చెప్తున్నాను కదా ఆల్రెడీ, ఈ మొబైల్ డిజైన్ చేయబడ్డది. సో కాబట్టి ముందు ఈ డిజైన్ వినండి, ముందు ఈ డిజైన్ అర్థం చేసుకో, ఈ డిజైన్ ఎలా తయారు చేసిందో. ఆ సాఫ్ట్ అర్థం చేసుకొని రైట్, ఇది ఎట్లా తయారని తెలుసుకొని కొత్త డిజైన్ ఇవ్వు. ఇప్పుడు ఇది 3G ఫోన్ అనుకో, ఈ 3G ఫోన్ ఎలా పనిచేస్తుందో మొత్తం తెలుసుకో, తెలుసుకొని 4G సాఫ్ట్వేర్ వేసే అయిపోయింది సినిమా. అంగీకరి నేను చెప్పిన టెక్నికల్ చేస్తే ఆ సృష్టి రాస్తే అర్థమవుతుంది ఎక్కడ జరుగుతుంది ఆ సృష్టి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఇప్పుడు కొత్త సంకల్పం రా నెరవేరాలంటే ఏం చేయాలి అప్పుడు తెలుస్తుంది మీకు. తేడా అర్థమైంది లేదా? సో ముందు ఇది అర్థం చేసుకోకుండా డైరెక్ట్ నువ్వు కొత్త సాఫ్ట్వేర్ వేయలేవు దీంట్లో. ఆల్రెడీ సాఫ్ట్వేర్ నచ్చింది దీంట్లో, అదే నీ తలరాత. సో ఈ తలరాతను మీరు అర్థం చేసుకోవాలంటే నేను చెప్పిన చేసుకుంటూ పోతే తలరాత దగ్గరికి వెళ్తారు, అక్కడ డిలీట్ చేయండి, సీన్ మారిపోతుంది. అర్థమైంది కదా? అది ఆ కర్మ సిద్ధాంతం గురించి కూడా నేను చెప్పాను. టైం లేదు ఇప్పుడు, ఓ రెండు మూడు గంటలు పడుతుంది. నా వెబ్సైట్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎట్లా కర్మలు డిలీట్ చేయాలని కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు సార్ మూడు గంటలు పడుతుంది, ఆ టైం సరిపోదు. మళ్ళా మీరు ఆడియోలో ఉంది, ఆడియో వినండి పర్వాలేదు. సింపుల్ గా కాదు సార్, టైం పడుతుంది, అది చాలా టైం పడుతుంది, 2-3 అవర్స్ పడుతుంది. మీకు ఏముంది కదా, ఆడియో ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేయండి, కథ వచ్చేస్తుంది మొత్తం. కర్మ అని రాసే పేరే ఉంది దాని మీద. నా వెబ్సైట్కి వెళ్ళండి, రాసుకోండి. పేరు కావాలంటే dharmam.com వెబ్సైట్, DARMAM dharmam.com వెబ్సైట్ లో మీరు దాంట్లోకి వెళ్ళంగానే ఆడియోస్ అని ఉంటాయి. దాంట్లో కర్మ అనే ఉంటుంది, ఆ టాపిక్ చదవండి, మన క్లాస్ లో చెప్పాను అది. DARMAM DH దొరకలేదు, DARMAM MAM .com. ఇంకా అడగండి, బాగా అడుగుతున్నారు, క్వశ్చన్లు అడగండి. ఇంకేమైనా ఉంటే ఏదైనా అడుగు బాబు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. అది కాదు, అదే దానికి ఆన్సర్ వచ్చింది, వేరేది అడుగు. కర్మ సిద్ధాంతం కదా, టైం పడుతుంది, 3 గంటలు పడుతుంది. మరి ఏం చేస్తాం మీరు టైంకి వచ్చి ఉంటాయి అని చెప్పేవండి. మీరు 9 రాలేదు, 9:12 వచ్చారు, ఏం చేయాలి? అందుకే మరి ఏం చేస్తాం, మీకుండాలి ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టండి, ఇప్పుడు 3 క్లాస్ మళ్ళీ అని చెప్తాను వరుసకి లేకుండా వస్తే మీరు నాటలో ధ్యానం చేద్దామా? క్వశ్చన్లు అడుగుతారు ఏమన్నా? రైట్, కూర్చోండి, ధ్యానం చేయండి. కళ్ళు మూసుకోండి, ఒక 10 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. సో ఆలోచనలు వస్తుంటాయి, వాటిని ఏం చేయకండి, కేవలం గమనించండి. గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ ధ్యానం చేస్తే మీకు శక్తి వస్తుంది లోపలికి. ఆ శక్తికి చెప్పండి, మై డియర్ ఎనర్జీ, నా లోపల ఎన్నో భాగాలు ఉన్నాయి, ఏ భాగానికి ఏది అవసరమో అది ఇచ్చేయి నువ్వు. నాకేది అవసరమో నాకు తెలియదు, శరీరానికి ఏది అవసరమో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం తెలుసు కదా. కాబట్టి నువ్వు నా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు, అలాగే నా మనసులో ఉన్న అన్నింటికి ఏది అవసరమో అది అందజేయి. నేను ఎలాంటి అడ్డు చెప్పను, నేను నీకు సంపూర్ణంగా సహకరిస్తాను, ఒక భక్తుడిలాగా నేనుంటాను నీతోటి అనుకొని శ్వాస మీద ధ్యాస. కంటిన్యూ చేయండి ధ్యానము, కళ్ళు తిరగకూడదు. అలానే కళ్ళు మూసుకొని ఇప్పుడు సంకల్పం పెట్టండి, ఏదైనా ఒక సంకల్పం మీకేది కావాలో ఏదో ఒక సంకల్పం పెట్టండి. పెట్టి ఆ స్వచ్ఛమైన శక్తిని, ఆ సంకల్ప శక్తిని మీలోని అన్ని భాగాలకు పంచండి. ఒక 2 నిమిషాలు అలాగే కూర్చోండి. ఓకే, మెల్లిగా కళ్ళు తెరవండి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ DARMAM.com. బై.